వాసుదేవ వాసుదేవ
వాసుదేవ
జై సద్గురుదేవ
జయ సద్గురు
శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః యోనిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్థితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్యదయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆనందైక రసప్రసార విలసన్ మందస్మితాస్యం కృపాపారేణం నిజభక్తమానసనవాంభోజాతభానోదయం కాలజ్ఞాన విరగ్రణిం శివకరం కాళీసమం సద్గురుం బ్రహ్మజ్ఞానమయం నమామి హనుమత్కాళీ ప్రసాదాహ్వయం. శ్రీ కైవల్యపదంబు చేరుడుగునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగ హరికి తినుడువడేని దయయు సత్యంబులోనుగా తలుపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు పలికిడివి భాగవతమట పలికించడివి బొండు రామభద్రుండట నే పలికిన బవహర మగునట పలికెద వేరోండు గాధ పలుకగనేలా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గో గణార్తి హరణ నిర్వాణ సందాయక నీకున్మృక్కెద తృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రియ భాగవత కథా శ్రవణాసక్త హృదయులారా, నిన్నటి వరకు మనం శ్రీకృష్ణ లీలలు కథాభాగంలో బ్రహ్మగర్వభంగాన్ని పూర్తి చేసుకున్నాం. అంతవరకు మాత్రమే మనకి 30 రోజుల కార్యక్రమంలో భగవంతుడు అంతవరకు మనకి ఆ కార్యక్రమం వరకు చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చాడు. యథాప్రకారంగా మనం ఈ రోజున గోదారంగనాథుల కళ్యాణాన్ని పురస్కరించుకుని మనం ఏటా చెప్పుకునేటువంటి రుక్మిణీ కళ్యాణ కథ ప్రారంభంలోకి ప్రవేశించేస్తున్నాం. చూడు నా కళ్యాణము పాడుడి గోవిందు మీది పాటలు దయ్యతో ఆడుడు హరిభక్తుల కథ లేడ హములలోను ముక్తి కేగగనిచటన్. పరీక్షిత్ మహారాజు మాట అది. చూడు నా కళ్యాణము పాడుడు గోవిందు మీది పాటలు దయ్యతో. ఇంకొక రోజులో మృత్యు వస్తోందనగా కాస్త నా పెళ్లి కథ చెప్తాను వినండి అంటే ఎవరైనా వింటారా? మా వివాహం ఎలా జరిగిందో ఒకసారి పలానా వాళ్ళ పెళ్లి ముచ్చట చెప్తున్నాను వినండి అన్నాం అనుకోండి, మనమేమంటాం? చావుపోయేటువంటి వాడికి నాకు ఎవరో పెళ్లి గురించి నాకెందుకయ్యా, వాళ్ళు పెళ్లి చేసుకుంటే నాకేమీ, ఇంకేం కార్యక్రమాలు చేస్తే నాకేమీ, నా జీవితం ఇలా తెల్లారిపోతోంది కదా, తెల్లవారేటువంటి నా బ్రతుక్కి ఎవరిదో పండించుకున్న పండుగ నాకు వేడుక ఎలా అవుతోందని అంటారు. కాని భగవంతుడి యొక్క కళ్యాణం చూడు నా కళ్యాణం, అది చూడు నా కళ్యాణం అని ఆయన అన్నాడు. వినుడు రుక్మిణీ కళ్యాణం అని ఈయన ప్రారంభం చేశాడు. ఎందుకంటే రుక్మిణీ కళ్యాణంలో జీవబ్రహ్మైక సంధానం ఉంది, జీవుడు పడేటువంటి ఆర్తి ఉన్నది, పరమాత్మ తనకు తానుగా వలచి వచ్చాడు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, శోభనాంగి ఈ చూడికుడుత నాచ్యార్ అన్నాడు అన్నమాచార్యులు వారు. అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని తాను పొగుడుతూ ఆ గోదాదేవిలో లక్ష్మీదేవి యొక్క అన్ని కళలని ఆవిడలో దర్శిస్తూ, అదిగో ఆ కలియుగ వైకుంఠుణ్ణి రంగనాథుణ్ణి వివాహం అనడానికి సాక్షాత్తు లక్ష్మీదేవే మరలా ఈ రూపంతో అరుదించి విష్ణు చిత్తుల వారి మనో ఆయనకి కలిగినటువంటి ఆ మనస్సులో ఉండేటువంటి ఒక సంకల్పం, మనో సంకల్పం, భగవంతుడిని అల్లుడు అని చేసుకోవాలనుకున్నటువంటి ఒక సంకల్పం నెరవేరడానికి, ఇదిగో పరమాత్మ రంగనాథుడిగాను ఆ లక్ష్మీదేవి గోదాదేవిగాను వచ్చి తమితో శ్రీ వెంకటేశు తాని వచ్చి పెండ్లాడే అన్నాడు అన్నమాచార్యులు వారు. గతాన్ని ఒకసారి పరిశీలిస్తే రామావతారంలో అమ్మవారు మిథులకు పిలిపించుకుని పెళ్లి చేసుకున్నది రామచంద్రుని. నువ్వెక్కడో విశ్వామిత్రుడు యజ్ఞాన్ని కాపాడడం కాదయా, లోక కళ్యాణం అంటే మనిద్దరం చెయ్యి చెయ్యి పట్టుకుంటే అది లోక కళ్యాణం. మిథులకు పిలిపించి అమ్మ చేసుకున్నది వివాహం. అలాగే రుక్మిణి అమ్మవారు కూడా, నువ్వెక్కడో ద్వారకలో ఉంటే ఎలాగా, ఇదిగో నా మనస్సులో ఉండేటువంటి వేదనని నీకు నివేదన చేస్తూ అగ్నిద్యోతనుడు అనేటువంటి ఒక గురువు ద్వారా నేను నిన్ను ఆశ్రయించాలనుకుంటున్నాను, శరణాగతి పొందాలనుకుంటున్నాను అని తన యొక్క శరణాగతిలో ఉండేటువంటి విశేషాన్ని ఒక గురువు గారి ద్వారా ఆవిడ ద్వారకకు చేరవేసింది. ఈ విధంగా కృష్ణ పరమాత్మ తానుగా వచ్చి రుక్మిణి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు. ఇంత గొప్పదైనటువంటి అమ్మాయి ఆ ఇంట్లో ఉంటే నేను మాత్రం అక్కడికి వెళ్లకుండా ఎందుకు వివాహం చేసుకుంటాను, వెళ్లే చేసుకుంటానన్నట్టుగా రంగనాథుడు సైతం ఆయనకి కబురు పెట్టి తనకు తానుగా మామగారిగా అతన్ని ఎంచుకుని గోదాదేవిని భార్యగా ఎంచుకుని పరమాత్మ వారికి శుభమైనటువంటి కైంకర్యాన్ని పరమపద వైకుంఠ ప్రాప్తిని కలిగింపచేశాడు నారాయణుడు. మరి అలాంటి కథాభాగంలో ఈ రుక్మిణి కళ్యాణాన్ని వినేటప్పుడు, ఆ చెప్పు ఇంకా వినాలని కోరికగా ఉంది అని పరీక్షణ్ మహారాజు అడగతే చెప్పలేదు ఆయన. పరీక్షణ్ మహారాజు ఒక సందేహాన్ని వెలిబుచ్చాడు. ఏమయ్యా, పూర్వం రైవతుడు అనేటువంటి ఒక రాజు బలరాముడి వివాహం జరిగినప్పుడు నువ్వు ఒక కథ చెప్పావు మాకు, దాదాపుగా 9వ స్కందంలో రేవతుడు అనే పేరు కలిగినటువంటి రాజు తన కుమార్తెకు సరి అయినటువంటి భర్త ఎక్కడుంటాడా అని ముల్లోకాల్లో వెతుకుతూ ఉంటే తగినటువంటి వరుడు దొరకక బ్రహ్మ దగ్గరికి వెళ్లాడు ఆయన. బ్రహ్మగారు, మా అమ్మాయికి వివాహం చేయాలి, మీకు ఎక్కడ మంచి వరుడు దొరుకుతున్నాడు, మా అమ్మాయికి సరిపడినటువంటి లక్షణాలు కలిగిన వాడు ఎవరైనా దొరుకుతారా అని అడిగితే బ్రహ్మగారు అన్నారు, నువ్వు ఇక్కడికి రావడంతోనే నీవు ఈ లోకంలో క్రింద ఏ లోకంలో ఏ రాజులనైతే చూశావో వాళ్ళందరూ వెళ్లిపోయారయ్యా, నువ్వు ఇక్కడికి రావడంతోనే కొన్ని యుగాలు మారిపోయాయి, ప్రస్తుతం నారాయణుడు అతని పడక సుఖం అనుభవించేటువంటి ఆదిశేషుడు వీళ్ళిద్దరూ కూడా ఈనాడు బలరామకృష్ణులుగా లోకంలో ద్వాపరయుగం జరుగుతోంది, ఈ కాలంలో వాళ్ళిప్పుడు అక్కడ వేంచేసి ఉన్నారు, వాళ్లలో బలరాముడు అనేటువంటి ఆయన నారాయణుడికి పెద్దవాడిగా అవతరించాడు, అలా ఆ బలరాముడికిచ్చి వివాహం చేయి మీ అమ్మాయిని అని చెప్పి రైవతుడితో చెప్పగానే ఎక్కడ మళ్లీ యుగాలు మారిపోతాయో అన్నెంతలో బ్రహ్మ చెప్పాడో చెప్పలేదో తీసుకుని వచ్చి బలరాముడి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అయిన తరువాత బలరాముడు తనకంటే ఎత్తుగా ఉన్న ఆ రేవతిని చూసి ఆశ్చర్యపోయాడు. రైవతుడు అన్నాడు కదా, ఏమయ్యా ఈ అమ్మాయి నువ్వు చేసుకోవాలి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, కోపం వచ్చి కొట్టాలంటే నా నాగలికే అందేటట్టు లేదు కదయ్యా, ఇంత ఎత్తు అమ్మాయిని చేసుకుని నేనేం చేసుకోవాలయ్యా అన్నాడు. అయ్యో అంత ఎత్తుగా ఉందా, అయితే ఒక పని చెయ్యి, నీ నాగలి తాడనంతో ఆ నాగలితోడు ఒకసారి ఆ అమ్మాయి ఇలా శిరస్సు మీద తాడనం చెయ్యి, దాంతో ఆవిడ యథాప్రకారంగా నీ ఎత్తుకు సరిపడ స్థాయికి వచ్చేస్తుంది అని చెప్పగానే బలరాముడు అదే ప్రకారంగా రేవతిని మీద ఆవిడ శిరస్సు మీద తాడనం చేయగానే ఒక దెబ్బలా వేశాడో లేదో ఆవిడ యథాప్రకారంగా బలరాముడి స్థాయికి సరిపోయినట్లుగా వచ్చేసింది. వాళ్ళిద్దరికి వివాహం చేశారు, ఇది తెలిసిపోయింది. కాని ఖగనాదుండమరీంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చందంబునన్ జగతీనాథుల చైజపక్ష చరులన్ సాల్వాదులన్ గెలిచి భద్రగుడై చక్రివరించి భీష్మకసుతన్ రాజీవ గంధిన్ రమా భగవత్యంశభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్. పరీక్షణ్ మహారాజా, బలరాముడి పెళ్లి అయినటువంటి తరువాత ఖగనాథుండ అమరేంద్రు గెలిచి సుధమున్ గైకొన్న చందంబునన్, ఇదిగో పరమాత్మ తనకు తానుగా కొంతమందిని దాస్యానికి పూనుకుంటాడు. పరమాత్మకు దాస్యం కావాలని వాళ్ళు ఎప్పుడూ కోరుకోలేదు, కాని వారిలో ఉండేటువంటి గుణ విశేషం చేత ఇతడు నాకు దాసుడని ఆయన స్వీకరించాడు. అలాంటి వాళ్లలో ముఖ్యుడు ఎవరంటే గరుడు. తన తల్లి దాస్య విముక్తి కోసం ఇంద్రుడితో సైతం పోరాడి ఎక్కడో దేవలోకంలో ఉండేటువంటి అమృతాన్ని తీసుకురావడానికి నానాపాట్లు పడి, ఇదిగో ఈ రోజున తల్లి దాస్య విముక్తిని కలిగించినందువల్ల ఎవరైతే తల్లి రుణాన్ని తీర్చుకున్నారో అతడు నాకు దాస్యం చేయడానికి అర్హుడని శ్రీ మహావిష్ణువు తనంత తానుగా వచ్చి గరుడుని దాసుడుగా స్వీకరించాడు. దాసోహం కౌసలేంద్రస్య, అక్కడ ఆయన చెప్పుకున్నాడు నేను దాసుణ్ణి అని. కాని ఇక్కడ విష్ణువు అన్నాడు ఇతడు నాకు దాసుడు, గరుడాళ్వార్ అని పిలుస్తారు ఆయన. ఆళ్వార్ అనే పదానికి నిండా మునిగినటువంటి వారు, భగవద్భక్తి రసామృతంలో నిండా మునిగినటువంటి వారికి ఆళ్వార్ అని పేరు. అలాగే ఆ తల్లి దాస్య విముక్తిని కలిగించడానికి ఇంద్రుడితో సైతం పోరాడి ఆ అమృతాన్ని తెచ్చి ఆ పాములకిచ్చి తన తల్లి దాస్య విముక్తిని కలిగించుకున్నటువంటి వాడు గరుడు. ఎలాగైతే ఆయన ఆ విధంగా అమృతం తెచ్చి తల్లిని దాస్య విముక్తిని చేసుకున్నాడో అలాగే ఖగనాథుడు అమరేంద్రుడు గెలిచి సుధమున్ గైకొన్న చందంబునన్, ఇంద్రుణ్ణి గెలిచి ఎలాగైతే ఆయన అమృతం తెచ్చాడో అదే విధంగా జగతీనాథుల చైజ్యపక్ష చరులను సాల్వాదులను గెలిచి భద్రగుడై చక్రివరించ భీష్మక సుతన్. ఇదిగో శిశుపాలుడు మొదలైనటువంటి వారు, జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళు, సాల్వుడు మొదలైనటువంటి వాళ్ళు మొదలైనటువంటి వారితో పరివేష్టితమైనటువంటి సేనా సమూహంతో వాళ్ళందరూ ఎదురు నిలిచినప్పటికీ కూడా వాళ్ళందరికీ ఎదురుగా తానొక్కడే నిలిచి పరమాత్మ తనకు తానుగా రుక్మిణీ అమ్మవారిని వివాహం చేసుకున్నాడనే విషయాన్ని ఇదిగో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అటువంటి చక్రాయుధుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భీష్మక మహారాజు కుమార్తె అయిన రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడయ్యా. ఆ రుక్మిణీదేవి పద్మం వంటి దేహ పరిమళం కలిగినది చెప్పాడు. రాజీవ గంధిన్ రమా భగవత్యంశ భవన్. ఆ సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క అంశతో జన్మించింది ఆవిడ. లక్ష్మీదేవికి ఒక పేరున్నది, మనం ఎప్పుడూ చెప్పుకుంటాం, నిత్యానపాయిని నిరవధ్యాం దేవదేవ దివ్య మహిషీ అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే. ఇది అమ్మవారి యొక్క స్తోత్రంలో వస్తోంది. నిత్యానపాయిని, ఎల్లప్పుడూ ఎడబాయకుండా ఉండేటువంటి లక్షణం కలిగినటువంటిది. అందుకే శ్రీ శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాంబరః శ్రీధః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః అని చెప్పబడ్డాడు విష్ణు సహస్రనామంలో. శ్రీకృష్ణ భగవానుడు శ్రీ శబ్దంతో 14 శ్రీ శబ్దాలతో వ్యవహరింపబడ్డాడు. శ్రీవత్సవక్షాహ దగ్గర నుంచి శ్రీమాన్ లోకత్రయాశ్రయః అనే పదం దాకా 14 శ్రీలు వస్తాయి. అంటే మనకుండేటువంటి 7 14 లోకాలలో విభవం ఏదైతే ఉన్నదో అది నాది. అది శ్రీ శబ్దంతో అక్కడ అక్షర రూపంతో వ్యవహరింపబడింది. ఇక్కడ 14 లోకాలతోటి కనబడుతుంటోందన్నమాట విభవం. అదంతా కూడా నా స్వరూపమే అని చెప్పడానిక అన్నట్టుగా భీష్ముడి యొక్క ముఖస్థుగా 14 శ్రీలతో కూడిన పదాన్ని అక్కడ ప్రత్యక్షం చేశాడు నారాయణుడు. అలాగే ఇక్కడ శ్రీ శబ్దంతో వ్యవహరింపబడింది ఈవిడ కూడా. రమా భగవత్యాంశాభవన్ బాలామణిన్ మహాగుణమణిన్ రుక్మిణి. శ్రీయతే, ఎల్లప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండడం అనేది ఆవిడకు ఒక గుణం. శృణోతి, దీనుల యొక్క ఆలాపనల్ని వినడం ఆవిడకుండేటువంటి రెండవ లక్షణం. తర్వాత శ్రావయతి, దీనుల బాధల్ని వింటూ తన భర్తకు వినిపించేది ఆవిడ. శ్రీయతే, భక్తుల చేత ఆశ్రయింపబడి ఉండడం నాలుగవ లక్షణం. శృణాతి, సర్వ పాపములను నాశనం చేయడం ఆవిడకున్న ఐదవ లక్షణం. శ్రణాతి, ఆశ్రయించిన వారికి భగవత్ కైంకర్యాన్ని కలిగించడం అనేటువంటిది. అందుకనే మోక్ష లక్ష్మీ కరగ్రహణము అన్నారు. అక్కడ లక్ష్మీ అనేటువంటి పదం మోక్షానికి కూడా చేర్చబడింది. 6 శబ్దాలతో లక్ష్మీ వ్యవహరింపబడుతోంది. అందుకే మనకి 8 లక్ష్ములు అనేటువంటిది శాస్త్రం అనేటువంటిది అంగీకరించదు. శుద్ధర లక్ష్మి, మోక్ష లక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి చ ప్రసన్నా మమ సర్వదా అని 6 గురు లక్ష్ములే ఉన్నారు లోకంలో అని మనకు వేదం కూడా అదే చెప్తోందన్నమాట. అలా 6 రకాలుగా ఏది భగవంతుడి యొక్క దగ్గరకు చేరడానికి 6 విధాలైనటువంటి కైంకర్యమును కలిగించేటువంటిది అమ్మవారు. అలాగా రమా భగవత్యాంశాభవన్ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణి. అలాంటి రుక్మిణి అమ్మవారు ఇలా లక్ష్మీ అంశతోడి పుట్టింది భీష్మకుడి కుమార్తెగా అని చెప్పారు. ఆ భీష్మకుడికి 5 కుమారులున్నారు. రుక్మి ఒకడు, రుక్మ బాహు ఒకడు, రుక్మ కేశుడొకడు, రుక్మ నేత్రుడొకడు, రుక్మ రథుడొకడు. వీళ్లందరూ రుక్మ శబ్దంతో వ్యవహరింపబడ్డారు. రుక్మ అనే పదానికి బంగారము అని అర్థం. అంటే ఈ 5 కూడా ఇంద్రియాలకు సంకేతము అని చెప్పారు. భీష్మకుడు అనేటువంటి ఆయనకు 5 ఇంద్రియములతో కూడినటువంటి కుమారులు 5, 6వది రుక్మిణి అమ్మవారు. ఈవిడ మనస్సు. మనస్సు అనేటువంటిది కృష్ణ కైంకర్యం చేయడానికి పరుగులు పెడుతూ ఉంటే ఈ 5 ఇంద్రియములు మాత్రం శిశుపాలుడు యందు అనురక్త అవుతాయి అన్నారు. శిశుపాలుడు కామానికి ప్రతీక. ఐదు ఇంద్రియములు కామాన్ని అనుభవించాలని చూస్తే మనస్సు మాత్రం కృష్ణుని చేరాలని చూస్తోంది. మనస్సు అనేటువంటి రుక్మిణి భగవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మను చేరడానికి ఇంద్రియములైనటువంటి ఐదు అన్నదమ్ములు అడ్డుపడుతోంటే భగవంతుడు ఎలా చేరాలి అంటే సద్గురువును ఆశ్రయించడం ద్వారా, అగ్నిద్యోతనుడు అనేటువంటి ఆయన్ని ఆశ్రయించడం ద్వారా, ఆశ్రయించినటువంటి ఆయన ద్వారా తన ఆర్తిని నివేదన చేయడం ద్వారా, తద్వారా భగవంతుడికి శరణాగతి చెందడం ద్వారా, ఐదు ఇంద్రియములు తన మాట వినడం లేదని వాటిని ఎలాగైనా త్రుంచివేసి ఆఖరుకు శిశుపాలుడు. వీటన్నింటికీ మూలం ఎవరంటే మనకు రుక్మిణి అమ్మవారు చాలా చక్కగా చెప్తారు భాగవతంలో. వీళ్ళ ఐదుగురిని కొట్టమని చెప్పలేదు అమ్మ, కామాన్ని కొట్టమన్నది, శిశుపాలుణ్ణి కొట్టమన్నది, సింహపు పాలు సొమ్ము గోమాయువు గోరు చందంబునా అని మాట్లాడింది. సింహపు పాలు కావలసిన సొమ్ము ఒక దొంగనక్క అపహరించడానికి సిద్ధపడుతున్నట్లుగా పురుష సింహం లాంటి నీపాలు కావలసినటువంటి నన్ను ఒక నక్కలాంటి వాడైనటువంటి శిశుపాలుడు అపహరించుకు పెడుతున్నాడు. శిశుపాలుడు అనే పదానికి ఒక అర్థం చెప్పారు గండిక్షేత్ర రామకృష్ణానంద స్వాముల వారు. శిశుపాలుడు అంటే శిశువుల చేత ఎత్తుకొని పెంచబడిన వాడు, చిన్నప్పుడు వాడు. ప్రతి పిల్లవాడికి తన తల్లి సాత్వతి ధమఘోషుడనేటువంటి వారు ఇద్దరు తల్లిదండ్రులు. ఆ తల్లికి వీడు అదనపు అవయవాలతో పుట్టాడు. పుట్టినవాడు పుట్టినప్పుడే దుఃఖిస్తుంటే అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఒక అశరీరవాణి చెప్తోందన్నమాట. అంటే ఆ అదనంగా ఎవరైతే ఏ పిల్లవాడు ఎత్తుకుంటే వీడికి అదనపు అవయవాలు పోతాయో వాడి చేతిలో ఇతడికి మరణం ఉంటుంది. దాని చేత ఈవిడ వచ్చిన పిల్లలందరికీ ఇస్తూ ఉండేదన్నమాట, ఎత్తుకోండి 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 అని. ఒకనాడు కృష్ణ ఎత్తుకోగానే అదనంగా ఉండే అటువంటి అవయవాలు పోయాయి. అప్పుడు కృష్ణుడి చేతిలో ఇతడికి మరణం ఉంటుందని తెలుసుకున్న ఆవిడ అడిగిందనమాట, మా వాడు 100 తప్పులు చేసిందాకా ఒప్పుకోవయా, 100 చేస్తాడు క్షమించవయా అని అడిగింది ఆవిడ. ఆయన అన్నాడు, ఒకటి చేసిన వాడు 100 దాకా నేను చెప్పాలా, ఫస్ట్లో స్టార్ట్ చేసిన వాడు 100 దాకా వాడే పోతాడు, అసలు తప్పు చేసే బుద్ధి కలగనివ్వకుండా ఉండండి అని అడగాల్సింది పోయి మా వాడు 100 దాకా చేస్తాడు ఊరుకోమంటే ఒకటి చేసిన వాడు అవుతాడు అత్తయ్య, వాడే వస్తాడు పాపంలో పడతాడు పరమాత్మ చేతిలో చస్తాడు. ఇది భగవంతుడి యొక్క నిర్ణయం. అలాగా శిశువుల చేత ఎత్తుకోబడి పెంచిన వాడు కావడం చేత వాడు శిశుపాలుడని పిలువబడ్డాడు. గండిక్షేత్ర రామకృష్ణానంద స్వామి వారు ఇంకొక అర్థం చెప్పారు, శిశువుల్ని ఎత్తుకోవడం మాత్రమే పరమావధి కలిగిన ప్రతి వాడు శిశుపాలుడే అన్నాడు. శిశువుల్ని ఎత్తుకోవడం పరమావధి అంటే ఏంటి అంటే కొడుకులు పుడితే కొడుకులు ఎత్తుకుంటారు, మనవాళ్ళు పుడితే మనవాళ్ళు ఎత్తుకుంటారు, ముది మనవాళ్ళు పుడితే ముది మనవాళ్ళు కూడా ఎత్తుకుంటామంటారు. ఈ ఎత్తుకోవడం వాళ్లతోనే గడుపుతారే గాని పరమాత్మని చేరదామని ఉండదు. వీడు కాకపోతే వాడు, వాడి కాకపోతే వాడి బిడ్డ, వాడి బిడ్డ కాకపోతే ఇంకొక బిడ్డని ఎత్తుకోవడంతోనే మరిగిపోయి పరమాత్మ ఒకడున్నాడనే విషయం మర్చిపోయిన ప్రతి వాడు శిశుపాలుడే అన్నాడు ఆయన. ఇటువంటి వాడు శిశుపాలుడు అనేటువంటి వాడు. ఆ శిశుపాలుణ్ణి ఖండించడానికి నారాయణుని వేడుకున్నది ఆవిడే. అందుకనే మనకి ఈ రుక్మిణీ కళ్యాణం అనేటువంటిది అంతరార్థంగా జీవ బ్రహ్మైక్యం యొక్క సాధనను తెలుపుతోంది. అలాగే ఈ ఆచార్యుడు అనేటువంటి వారు కూడా ఎలా ఉండాలో కూడా చెప్పిందన్నమాట. ఈ చిత్త ప్రభావమే కామము యొక్క రూపం అన్నమాట. చిత్తము చెలించడము, ఆ ఇంద్రియముల వైపు పరిగెత్తడము, వాటిని ఆగ్రహించాలనుకోవడం, తినాలనుకోవడం, అనుభవించాలనుకోవడం, ఇదే కామము యొక్క ప్రవృత్తి అన్నమాట. దీనికి పరమాత్మను శరణ చొచ్చడం. ఎందుకంటే అనేక మంది మహాత్ములు కనపడతారు, పరాశరుడి దగ్గర నుంచి, విశ్వామిత్రుడి దగ్గర నుంచి, వ్యాసుడి దగ్గర నుంచి, అందరూ కూడా కామ ప్రభావానికి లోనైన వారే, ఇంద్రియములు ఆ వైపుకు చెరించినటువంటి వారే. సౌబరి అంతటి వాడు ఏమక్కర్లేదని వెళ్లిపోయి గడ్డమంతా నరిసిపోయి జుట్టంతా తెల్లబడిపోయి ఆఖరికి ఎక్కడికో వెళ్లిపోయి ధ్యానం చేసుకోవడానికి ఇన్ని నీళ్లు పట్టుకుని నదిలోకి దిగితే చిన్న చేప పిల్లలు తమ తల్లి చుట్టూ తిరుగుతుంటే జుట్టంతా తెల్లబడిపోయిన తరువాత ఒక ఆలోచన వచ్చింది సౌబరికి, నాకు కూడా పెళ్లైతే బాగుంటుంది కదా. ఇది చేపను చూసి సంసారం తెచ్చుకున్నాడు ఆయన సౌబరి. దృశ్యం అన్నమాట, అంటే యవనంలో ఉన్నప్పుడేమో అక్కర్లేదని వెళ్లిపోయాడు. అప్పుడు ఆయనకి అనిపించింది, ఓహో నాకు కూడా చలనం కలిగిందే, నా చిత్తం కూడా చలించిందే, అంటే అది ఎంత గట్టిదై ఉంటుంది. ఒక్కసారి ఆ పరమాత్మకు నివేదన చేయడం, ఆయనకే వీటన్నింటినీ అర్పణ చేయడం. అందుకే విశ్వామిత్రుడు మొదలైనటువంటి మహాత్ములు, ఋషులు, తపస్సులైనటువంటి వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు ఒక స్త్రీ రూపాన్ని ధరించి సర్వకామనలు ఎవరి యందు పరిపూర్ణమవుతాయో, ఎవరిని కోరిన తరువాత ఇక కోరవలసింది ఉండదో, ఎవరిని పొందిన తరువాత ఇక పొందవలసింది ఉండదో, అటువంటి పూర్ణకాముడైనటువంటి పరమాత్మను చేరిన తరువాత ఇక పొందవలసింది లేకుండా పోయింది. అందుకే వాళ్ళందరూ స్త్రీ రూపాన్ని ధరించి గోపికలుగా పుట్టారు, గోపికలుగా కృష్ణతత్వాన్ని అనుభవించారు వారందరూ కూడా. ఇదిగో అలాంటి వాడైనటువంటి నారాయణుణ్ణి ఆవిడ వేడుకొన్నది రుక్మిణి అమ్మవారు. ఈ విధంగా శుకయోగీంద్రుడు చెప్పగా పరీక్షణ్ మహారాజు అన్నాడు, మునీంద్ర, గోవిందుడు స్వయంవరానికి వచ్చి రుక్మిణీదేవిని రాక్షస పద్ధతిలో తీసుకెళ్లాడని చెప్పావే, మరి సాల్వుడు మొదలైనటువంటి రాజుల్ని జయించి ద్వారకా పట్టణానికి తీసుకుని వెళ్లాడు అని ఇప్పుడు చెప్తున్నావే. అప్పుడేమో కాస్త బ్రీఫ్ గా చెప్పావు. ఏది బలరాముడి కథ, రైవతుడు అనే రాజు కథ వచ్చినప్పుడు రేవతిని ఆయన చేసుకున్నాడు, రుక్మిణిని ఈయన చేసుకున్నాడని ఒక మాటతో తేల్చేశావు. ఇప్పుడేం చెప్తున్నావు, కగనాథుండి అమరేంద్రు గెలిచి సుధముని గైకొన్న చందంబునని చెప్తున్నావు. అంటే యుద్ధం జరిగింది. అప్పుడు నువ్వేం చెప్పావు, రుక్మిణి అమ్మవారిని సందేశం తీసుకెళ్లాడన్నావు. ఇక్కడ యుద్ధం జరిగింది అంటున్నావు. ఇప్పుడు యుద్ధం జరిగిందా, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టుగా ఒకరినొకరు వారి హృదయాలు ఒకరినొకరు ఆకర్షితులై వారు వివాహం చేసుకున్నారా చెప్పండి అని అడిగాడు ఆయన. కళ్యాణాత్మకమైన విష్ణు కథలు ఆకర్ణించుచున్ ముక్త వైకుల్యుండెవ్వడు తృప్తుడౌనవి వినంగ కొరతలవుచుండు సాకళ్యం ఏర్పడ భూసురోత్తమ యురుగన్ బల్కవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకుమతిలో కౌతూహలంబయ్యడిన్. ఆయన అన్నాడు, బ్రాహ్మణోత్తమ శుభదాయకాలైన శ్రీహరి కథలు వింటే చాలు మనోవికారాలు మాయమైపోతాయి. ఆ గాథలు ఆలకిస్తూ ఇక చాలనేవాడెవడుంటాడు గనక. విష్ణు కథలు ఎన్నిసార్లు విన్నా కొత్తగా ఉంటాయి. కాబట్టి నాకు రుక్మిణీ కళ్యాణ కథ వివరంగా వినిపించు, వినాలని మదిలో ఉబలాటంగా ఉంది అన్నాడు ఆయన. భూషణములు చెవులకు బుధ తోషణములు అనేక జన్మ ధురితవుగ వినిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమన గుణ భాషణములు గరుడ వాహనుని యొక్క గుణగణాల్ని వర్ణించే సంభాషణలు చెవులకు భూషణాల వంటివి. అవి పండితులకు సంతోషం సమకూరుస్తాయి. ఎన్నో జన్మల నుంచి సంపాదించుకున్న పాపాల్ని పోకారుస్తాయి. అవి వాస్తవంగా శుభప్రదాలైనటువంటి శబ్దాలు అని పరీక్షిణ్ మహారాజు అడుగగా శుకయోగీంద్రుడు ఇలా అంటున్నాడు. వినుము, విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మగుండను ఒక దొడ్డరాజు గలడు అతనికి ఏవురు పుత్రులు అగ్రజుండు అనయుడు రుక్మిణి ఆంబరగు అందరుకున్ కడగొట్టు చెల్లెలై మనుజవరే పుట్టెనొక మానిని రుక్మిణి ఆ ప్రసిద్ధయ్యి. ఆవిడే ఆకర్ణించు, విదర్భదేశంలో కుండీన నగరం ఉన్నది, దానికి భీష్మకుడు అనేటువంటి ఆయన ప్రభు, వీరుడు గొప్పరాజు, ఆయనకు ఐదుగురు కుమారులు, పెద్దవాడు రుక్మి నీతిమాలినవాడు. ఈ ఐదుగురు కుమారులకు కడగొట్టు చెల్లెలై భీష్మక మహారాజుకు ఒక కూతురు కలిగింది, ఆమె రుక్మిణి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. బాలేందురేక దోచిన లాలితమగున పర దిక్కు లాగున ధరణీ పాలుని గేహము మెరసన్ బాలిక జన్మించి ఎదుగ భాసురమగుచున్. నెలపొడుపు చేడ పడమటి దశ ఎలా బాసిల్లుతోందో రుక్మిణి పుట్టి పెరుగుతోండగా భీష్మక మహారాజు యొక్క మందిరం కూడా దేదీప్యమానంగా తేదరిల్లుతోంది. పేర్వేర బొమ్మల పెండిళ్లు సేయుచు అబలల తోడవి ఎంబులందు గుజ్జన గూళ్లను గొమరప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరసి రమణీయ మందిర రామదేశంబుల పువ్వు తీగల కన్ ప్రోధి వెట్టు సదమల మణిమయ సౌధ భాగంబుల లీలతో భర్మ డోలికల నూగు బాలికల తోడ చలరేగి బంతులాడు శారి కాకీర పంక్తికి చదువు చెప్పు బర్హి సంగంబులకు ముడిపములు గరుపు మదమరాళంబులకు చూపు మందగతులు. రుక్మిణి దినదిన ప్రవర్ధమానుతో మానం అవుతూ ఉంది పరీక్షణ్ మహారాజా. బాలామణి అయినటువంటి రుక్మిణి బొమ్మలకు పేర్లు పెట్టి పెళ్లిళ్లు చేస్తూ తోటి బాలికలతో ఉయ్యాలు నిరపుతున్నది. పప్పు బియ్యాలు గిన్నెల్లో పోసి కమ్మగా గుజ్జనగుళ్లు వడ్డించి తన స్నేహితురాండ్రైన వారికి వైభవంగా వడ్డిస్తోంది. సుందరమైనటువంటి మందిర ఉద్యానవనాల్లో పుష్పలతలకు ఎరువు వేసి నీళ్లు పోసి పందిళ్లమర్చి పరిపోషణ చేస్తోంది. స్వచ్ఛమైన మణిమయ భవనాలతో బంగారు టీయాల్లో ఊగుతోంది. ఈడు పిల్లలతో చెండాటలాడుతోంది. గోరువంకలకు చిలకలకు పలుకులు నెమల గుంపుళ్లకు నాట్యాలు మదించిన రాయంచలకు నడకలు నేర్పుతోంది రుక్మిణి అమ్మవారు. దేవకీసుతు కోక్కి తీగలు వీడగ వెలదిగి మైదీగ వీడదొడగిన్ కమలనాభుని చిత్త కమలంబు వికసింప కాంతి నింతికి ముఖ కమలమొప్పే మధు విరోధికి లోన మదనాగ్ని పొడసూప పొలతికి చనుదోయి పొడవు సూపే శౌరికి ధైర్యంబు సన్నమైడయ్యంగ జలజాక్షి మధ్యంబు సన్నమయ్యే హరికి ప్రేమ బంధం అధికంబుగా కేశ బంధం అధికమగుచు బాలకమరే పద్మనయను వలన ప్రమదంబు నిండార నెలత యవ్వనంబు నిండి ఉండే. దేవకీపుత్రుడికి రుక్మిణిని పెండ్లాడాలి అనే కోరిక కొనలు సాగుతోందా అన్నట్టుగా ఈ కోమలికి తీగలాగా సన్ననైన శరీరం పెరుగుతోంది. గోవిందునికి హృదయ పద్మం విప్పారిందా అన్నట్టుగా ఆ కాంతకు వదన సరోజం కాంతితో కళకళలాడుతోంది. మాధవునుకు మనస్సులో వలపు రగులుకున్నదా అన్నట్టుగా ఆ మగువకు వక్షస్థలం బిగువెక్కింది. శౌరికి ధైర్యం సన్నగిల్లుతోందా అన్నట్టుగా ఆ సారసనేత్రకు నడుము సన్నమయ్యింది. పద్మనాభునికి ప్రణయమధికమైనట్టుగా వెలదికి తలకట్టు వృద్ధి పొందింది. నందనందనుడికి హృదయానందం నిండగా ఎలనాగకు ఎలజవనం ఎసెసలాడింది అంటున్నాడు. ఇలా రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడనే ఐదుగురికి తోబుట్టువైన రుక్మిణీదేవి తొలిజవ్వనంలో తన తండ్రి గారి ఇంటికి వస్తున్న అతిథుల వల్ల శ్రీకృష్ణుడి రూపము, బలము, సద్గుణాలు మున్నగు వాటిని విన్నది. తనకు అతడే తగిన మనుజుడు, మగడు అని ఆవిడ నిర్ణయం చేసుకున్నది. ఆలలన రూపుబుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తనకిల్లాలుగా చేకుందుననుచు హరియుంతల చెన్. శ్రీకృష్ణుడు కూడా కన్యామణి అయినటువంటి రుక్మిణి యొక్క రూపము, వివేకము, సత్ప్రవర్తన, శుభలక్షణాలు, సద్గుణాలన్నీ గ్రహించాడు. ఆ ఒప్పుల కుప్పని తప్పక పరిణయమాడాలని నిర్ణయం చేసుకున్నాడు. భాగవతం చెప్తోంది, మనం ఇంట్లో మనం భక్తిగా ఉంటేనే సరిపోదు, మన ఇంటికి వచ్చేవారు కూడా భక్తులై ఉండాలి అని చెప్తోంది. ఇప్పుడు భాగవతంలో భీష్మకుడి దగ్గరికి వచ్చేవాళ్ళందరూ కూడా ఎవరాంటి చర్చ చేసేవాళ్లు అంటే భగవంతుడి గురించి చెప్పేవాళ్లే వచ్చేవారట, నారాయణుడి యొక్క రూపం గురించి వర్ణించేవారే వచ్చేవారట. రుక్మిణీదేవెన్నో శ్రీకృష్ణ పరమాత్మ ఫేస్బుక్లో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని ప్రేమించుకోలేదు, ఒకళ్ల గుణాలు ఒకళ్ళు విని ప్రేమించుకున్నారు. ఈయనేమో ఆవిడ గుణాలు వినడం పట్ల అనురక్త అయ్యింది, ఆయనేమో ఈవిడ గుణాలు వినడం పట్ల అనురక్తుడయ్యాడు. ఒకరినొకరు, ఒకరి గుణములు ఒకరికి సరిగా సరిపోయాయి. ఈవిడ నా భార్య అయితే బాగుంటుంది అని ఆయన అనుకున్నాడు, ఇతడైనా భర్త అయితే బాగుంటుంది కదా అని ఆవిడ అనుకున్నది. చిత్రం ఏమిటంటే నారాయణుడికి ద్వారకకు రాగానే వరుసన పెళ్లిళ్లు జరిగాయి. మధురలో ఏం లేదు, మధురలో వివాహం లేదు, అసలు ఆ వ్రేపల్లిలో వివాహం లేదు. ద్వారకలోకి రాగానే వరుసపడ్డారు అందరూ. 8 మంది భార్యలున్ను, 16,000 మంది గోపికలున్ను. 8 మంది భార్యలు ఎందుకున్నారు? భగవాన్ సత్యసాయిబాబా గారు చెప్పారు, హృదయ కమలము 8 రేకులతో విచ్చుకొని ఉంటుంది. పరమాత్ముడు సర్వులకి హృదయాంతర్యామి కావడం చేత 8 భార్యలు, 8 దళములు, అష్టదళ పద్మములు ఎలాగైతే ఉంటాయో హృదయంలో 8 దళాలకు సంకేతంగా 8 భార్యలు. సహస్రారంలో గురుమూర్తి ఉంటాడు, 1000 రేకుల 1000 సూర్యుల కాంతితో ఉంటాడు, 16 కళలతో వెలుగుతూ ఉంటాడు. 16 × 1000 16,000. ఆ సద్గురుమూర్తి యొక్క కళలే పూర్ణమైనటువంటి 16,000 మంది గోపికలు. అష్టదళ పద్మంలో హృదయంలో విరాజిల్లుతుండేటువంటి హృదయ కమలానికి సంకేతంగా చెప్పబడిన కమలపు రేకులే 8 భార్యలు. అంతేగాని సాంకేతిక పరంగా చూసి అవి ఆలోచించుకోవాల్సిందే తప్ప సంఖ్య పరంగా చూసి అయ్యో ఇంతమంది భార్యలా అనుకోవడానికి అక్కడ వీల్లేదు. కాబట్టి పరమాత్మ ద్వారకిలోకి రాగానే వీళ్ళందరి వివాహం మొట్టమొదటిసారి రుక్మిణి అమ్మవారితో ప్రారంభమైంది. బంగారు వంటి గుణములు కలిగినటువంటిది అమ్మవారు. ఇలాగా ఈ సత్ప్రవర్తన శుభలక్షణాలు అన్నీ విన్నాడు. నాకు తగిన ఇల్లాలు ఇవిడని నిశ్చయించుకున్నాడు. బంధువులెల్ల కృష్ణునికి బాలికనిచ్చెదమంచు సేమూషి సింధువులై విచారములు చేయగా వారల అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాల విరోధము చేసి మత్త పుష్పం దయవేణి నిత్తు శిశుపాలు కంచు తలంచే అంధుడై. చూడండి, ఇలా వారు ఒకరినొకరు పెళ్లాడవాలని తీర్మానించుకున్నటువంటి సమయంలో మతిమంతులైనటువంటి చుట్టాలందరూ కూడా కృష్ణుడికి రుక్మిణీదేవినిచ్చి పెండి చేయాలని కృతనిశ్చయులయ్యారు. దుష్టులతో మైత్రి పాటించి జ్ఞానహీనుడైనటువంటి రుక్మి మాత్రం వెన్నుడి పట్ల ప్రబల విరోధం వహించాడు. తండ్రికి లేని విరోధము, చెల్లెలికి లేని విరోధము, మధ్యలో అన్నగారికి ఎక్కడి నుంచి వచ్చిందంటే సాంగత్య దోషం. సాంగత్య దోషం దోషం రావడానికి కారణమవుతుంది. వాళ్ల నాన్నగారు భక్తుడే, వాళ్ల అమ్మగారు భక్తుడే, ఇట్లాంటి వాడు పుట్టాడేమిటంటే వాడు చేసిన సాంగత్య దోషం. కాబట్టి ఇక్కడ చెల్లెలు భక్తురాలే, కృష్ణ భక్తురాలు. భీష్మకుడు కూడా కృష్ణ భక్తుడే, హరియందు అనురక్తి కలిగిన వాడే. కాని రుక్మి అంటే మాత్రం భయం. పెద్దవాడి మాటకు మాత్రం ఎదురు చెప్పడు, వాడు చెప్పిన మాట మాత్రం కాదనడు. ఏదేమైనా అంటే పెద్దవాడు కదమ్మా వినాల్సిందే అని సర్ది చెబుతాడే గాని తన భావనను ప్రకటించలేని అస్వతంత్రుడు. స్వతంత్రం ఏమాత్రం లేనటువంటి వాడు. కాని మనస్సులో మాత్రం భావన ఉంటోంది, కృష్ణుడు భర్త అయితే బాగుండును అని. తన నిర్ణయమును బయట పెట్టలేడు, లోన జరిగేటువంటి ఆ ఉత్సుహతని ఆపుకొనలేడు, ఆ వాళ్ళకి అడ్డు చెప్పడానికి ప్రయత్నము చేయడు. భీష్మకుడు సాక్షిగా అలా అన్నింటినీ అలా చూస్తూ ఉంటాడు. ఇలాగా ఆ మదాంధుడు బంధుజనుల ప్రయత్నాన్ని వారించి గండు తుమ్మెదల పిండువలే నల్లని శిరోజాలు గల తన చెల్లిని చేది దేశాధిపతి అయిన శిశుపాలుడికి కట్టబెట్టాలని సంకల్పం చేశాడు. అమ్మవారి యొక్క వేణి అది నల్లగా ఉంటోంది, సుందరంగా ఉంటోంది, నలుపు అనేటువంటిది అజ్ఞానానికి సంకేతం. కాని సాధకుడికి నలుపు అనేది 2 రకాలుగా పనికొస్తోంది. మహాత్ములు చెప్పారు, అమ్మవారి యొక్క ఆ కురుల్ని ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్లకు అజ్ఞానం పటాపంచలైపోతుంది అన్నారు. ఆ కురులుకుండేటువంటి లక్షణము నల్లదనం. అయితే ఆ నలుపులో అజ్ఞానాన్ని మాత్రమే గుర్తించిన వాడు శిశుపాలుడనేటువంటి అజ్ఞానికిచ్చే వివాహం చేయాలని చూస్తాడే తప్ప ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని తొలగింప చేయగలిగినటువంటి పరమాత్మ ఎవరు? నారాయణుడు. ఆయనతో ఈవిని కలుపుదామని అనుకోలేడట. అందువల్ల ఇక్కడ శిశుపాలుడికి ఉండేటువంటి అజ్ఞానానికిన్ను అమ్మవారి జుట్టుకిన్ను పోలిక చెప్పి ఆవిడ జడని ఎలా ఉన్నదో వర్ణించి చెప్పి శిశుపాలుడికి ఇవ్వడం తగదని హెచ్చరిక చేస్తున్నాడు పోతనామత్యుల వారు. అన్నతలంపు తానిరిగి అన్నవనీర జగందలోన ఆపన్నతనుంది ఆప్తుడగు బ్రాహ్మణున్నొక్కని చీరి గర్వసంచన్నుడు రుక్మిణేడునను చెజ్జునకిచ్చెదనను చువున్నవాడు ఎన్ని విదంబులజని బుధేశ్వర చక్రికిన్ విన్నవింపవే. బుధేశ్వర అని పిలిచింది ఆయన. బుధేశ్వర అంటే ఆచార్యుడు, ఆచార్యుడు అన్నమాట. ఆచార్యో వేద సంపన్న విష్ణుభక్తో విమత్సర మంత్రార్థ మంత్రతత్వజ్ఞ సదాతత్వార్థ చింతక ఏవం లక్షణ సంపన్న ఆచార్యేతి కీర్తిత అని శాస్త్రం. ఆచార్యుడి యొక్క లక్షణం ఏమిటంటే ఆచార్య వేద సంపన్న. ఆచార్యుడు అనేటువంటి ఆయన ఎలా ఉండాలంటే సర్వ వేదముల సారమును తెలుసుకున్నటువంటి వారై ఉండాలి. వేద సంపన్న, వేదములను గౌరవించాలి. వేద ప్రతిపాదితమైనటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుడు యొక్క ఆ లక్షణాన్ని సంపూర్ణంగా ఎరుగగలిగి ఉండాలి. విష్ణుభక్తో విమత్సర. విష్ణుభక్తు అంటే నిలువునామాలు అడ్డనామాలని కాదు అక్కడ అర్థం. సర్వం వ్యాపయతీతి విష్ణు, సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వర తత్వాన్ని విష్ణు తత్వాన్ని సంపూర్ణంగా గుర్తించగలిగి ఉండాలి. అందరిలో ఆ తత్వమును చూస్తూ ఉండాలి. విష్ణుభక్త విమత్సర, మత్సరము ఏమాత్రము లేని వారై ఉండాలి. ఒకరంటే ఎక్కువ ప్రేమ, ఒకరంటే తక్కువ ప్రేమ ఇలాంటివి అనేటువంటివి ఉండకూడదు. ఒకవేళ ఒకరంటే ఎక్కువగా ప్రేమించినట్టుగా కనిపించినా అది ఏదో బలమైనటువంటి సంస్కారం కారణమై ఉంటుందని ఊహించాలి. వివేకానందుల వారును రామకృష్ణ పరమహంస గారి చరిత్రలో ఒక చిన్న సంఘటన జరుగుతోంది. ఎవరో భక్తులు వచ్చారు, బాగా కుండలు బాగా టిఫిన్లతో మిఠాయి తెచ్చారు. మిఠాయి తెచ్చి రామకృష్ణ పరమహంస గారి సన్నిధిలో పెట్టారు. వెంటనే రామకృష్ణ పరమహంస గారు చెప్పారు, ఈ మిఠాయి తీసుకువెళ్లి వివేకానందుడికి ఇవ్వాలి, మిఠాయి అంతాను, దీన్ని తీసుకెళ్లి గదుల్లో చేర్చండి అన్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఏమిటది, అయ్యో అంత మిఠాయి వాడికైనా ఇచ్చేదేం, మేమందరం శిష్యులం కాదా, ఏ వివేకానందుడు ఒక్కడే శిష్యుడా, వివేకానందుడు ఒక్కడే ఇది తినడానికి అర్హుడా, ఏం మా అందరికీ అర్హత లేదా అని గుసగుసలు ప్రారంభమయ్యాయి. అంతా తెలిసిన రామకృష్ణ పరమహంస గారు అన్నారు, మీ గుసగుసలు ఎందుకో నాకు తెలుసు, కావాలంటే మీకు ఇంకా కొట్టు దగ్గర నుంచి కొనుక్కొచ్చైనా మిఠాయి పెడతాను గాని అది మాత్రం పెట్టనన్నాడు. వాళ్ళు కారణం అడిగారు, మనకి చెప్పాం కదా ఏది వద్దంటే దాని మీదకే పోతుంది మనసు కూడా, ఆ వైపు చూడొద్దంటే ఎందుకు చూడకూడదని ప్రశ్న వస్తుందే తప్ప ఎందుకు చూడొద్దన్నారని విచారణ అయితే రాదు. వెంటనే వాళ్ళు అన్నారు, ఎందుకండి అన్నారు. ఆ తెచ్చి ఇచ్చిన వాడు కొన్ని రకాల కోరికలతో పదార్థాన్ని తెచ్చాడు. తెచ్చినటువంటి వాడి కోరిక పదార్థాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఆ పదార్థము ఒక కోరికల యొక్క సమూహము, కామముతో కూడినటువంటి వస్తువది. దానిని మీరు గ్రహించారనుకోండి, కామమును పూర్తిగా అనుభవించకుండా కొద్దిగా అటో ఇటుగా ఊగులాడుతున్న మీలాంటి వాళ్ళు ఆ ప్రసాదం తీసుకుంటే పూర్తి కామంలో కొట్టుకుపోతారు. వివేకానందుడు సర్వకామ విజేత ఆయన, కామము లేనటువంటి వాడు, కామమును జయించినటువంటి వాడు, మన్మధుణ్ణి దూరంగా నిలబెట్టి అంతు చూస్తానని గిరిగియ్యగలిగిన సమర్థుడు ఆయన. అటువంటి ఆయనకు మాత్రమే పదార్థాలను తీసుకుని ఆరగించుకోగల శక్తి ఉన్నది. మీలాంటి వాళ్ళు తీసుకున్నారనుకో మీ సాధన ఇంకా కుంటుబడిపోతుంది, ఇంకా కిందికి జారిపోతారు, అందుకని మీకు ఆ పదార్థం ఇవ్వలేదు అన్నాడు. అలాగ విమత్సర, శిష్యుడికి ఏదైతే మాత్సర్యము కలిగిస్తోందో దానిని దూరం పెట్టేవాడు. ఆ మాత్సర్యాన్ని దూరం పెట్టేటువంటి క్రమంలో కఠినంగా వ్యవహరించినట్టుగా కనపడినా అది శిష్యుడి యొక్క శ్రేయస్సుకు మాత్రమే అని తరువాత కాలంలో తెలుస్తోంది. అది గుర్తించలేని వాళ్ళు భేదాన్ని చూస్తారన్నమాట. అభేద దర్శనమే వేదాంతం యొక్క రహస్యం. రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పారు, అభేద దర్శనమే వేదాంతం యొక్క రహస్యం. వేదాంతం రహస్యం ఏమిటి, అభేద దర్శనం. వాళ్ళు వేరు, వీళ్ళు వేరు, అది వేరు, ఇది వేరు అని చెప్పేటువంటి అభేద దర్శనం ఎప్పుడైతే కలుగుతుందో అదే నిజమైన వేదాంతం, అదే భగవంతుడని చెప్పాడు రామకృష్ణానంద స్వాముల వారు. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆలోచనని పక్కన పెట్టి ఈ శిశుపాలుడికి మాత్రమే ఇస్తాను ఆవిడిని అని రుక్మి అనేవాడు కంకణం కట్టుకున్నాడు. అన్న తలంపు తా నిరిగి అన్నవనీర జగందిలోన ఆపన్నతనుంది. ఆవిడేం చేసింది, ఒక గురుదేవుని రావించింది. మంత్రార్థ, మంత్రము యొక్క అర్థమును సంపూర్ణంగా ఎరిగినవాడు. తర్వాత మంత్ర తత్వజ్ఞ, మంత్రము యొక్క తత్వమును దాన్ని పూర్తిగా తెలిసిన వారు, దానిని ఇతరులకి అనుభవమయ్యే విధంగా చెప్పగలిగినటువంటి వారు. మన ఇంట్లో పదార్థం వండుకుతుంటే అది మనకు మాత్రమే పరిమితం, కానీ అది పంచడము ద్వారా ప్రతి వారికి అనుభూతిని కలిగించగలిగిన వారెవరో అది గురుదేవుడు. నీ పదార్థంలో ఉండేటువంటి పాత్రకు క్షీణత ఉన్నది, దానికి ఒక పరిమితి ఉన్నది. ఇది ఇంతకు ముందు ఇంతమందికి మాత్రమే పంచవలను, ఇంతమందికి పంచిన తరువాత ఇక లేదని నువ్వు చేతిప్పేస్తావు. వంద మందికి తయారు చేసినటువంటి పదార్థం ఒక 10,000 మంది వచ్చారనుకోండి, సరిపోతుందా? సరిపోదు. అల్లూరు రామలింగే రాసినట్టు రాయాలి ఇక ప్రసాదం కూడా. అలా రాస్తే ఏం ప్రయోజనం గనక? కాబట్టి ప్రసాదం అలా పెట్టినా సరిపోయినంత మంది వచ్చారనుకోండి, అప్పటికేం చేస్తాం? లేదని చేతులు ఎత్తేస్తాం. కానీ మంత్రతత్వజ్ఞ మంత్రతత్వమును పూర్తిగా ఎరిగిన వారు, ఆ స్వరూపమును అందరికి అందించగలిగిన వారు, తాను పొందుతున్నటువంటి ఆనందమును ఇతరులకు ప్రసాదించగలిగినటువంటి సమర్థులు ఆచార్యులు. అందుకని మంత్రతత్వజ్ఞ సదా తత్వార్థ చింతక. మరి వారికి మాత్రం చింతన ఉండదా? మనకు బోలుడని చింతలు, మరి వారికి మాత్రం చింతన ఉండదా? అంటే వారికే చింతన ఉంటుందని చెప్పింది శాస్త్రం. సదా తత్వార్థ చింతక అన్నారు వాళ్ళు. ఆచార్యులైనటువంటి వాడు నిరంతరము తత్వార్థమును చింతిస్తూ ఉంటారు, వాళ్లు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఏవం లక్షణ సంపన్న ఆచార్యేతి కీర్తిత. ఈ లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారు ఆచార్యులోని పిలువబడతారని చెప్పింది శాస్త్రం. అలాగా ఆచార్య సంపన్నుడైనటువంటి అగ్నిద్యోతనుడు అనే పేరు కలిగినటువంటి ఆయనను రావించింది ఆవిడ. చెప్పి, అయ్యా కుడుక విచారము అయ్యలు వారింపజాలరు, అటు కాకుండా నెయ్యమెరిగించి చీరుము చెయ్యన నిజ సేవకానుసారిన్ శౌరిన్. ఇక్కడ అమ్మవారి కృష్ణుడికి ఒక పదం పెట్టింది, నిజ సేవకానుసారిన్. ఎవడట నారాయణుడు? నిజంగా సేవ చేసేవాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ల వెంట నిరంతరము తిరుగుతూ ఉండేవాడట, వారి సేవ తానుగా చేసేవాడట, ఆ సేవల బాధ్యత మొత్తాన్ని తనపైన వేసుకునేటువంటి వాడట. అలాంటి వాడు నారాయణుడు. బ్రాహ్మణోత్తమ, తండ్రి కూడా తనయుని ఆలోచన తగదని వారింపలేకున్నాడు. మా అన్న ఆటలు సాగకుండా వెంటనే నీవు వెళ్లి నిజ సేవకుల చిత్త వృత్తిని అనుసరించే శౌరికి నా ప్రణయము ఎరింగించి నువ్విక్కడికి తీసుకుని రావాలి అని కొన్ని చెప్పింది ఆవిడ ఆ విప్రుడికి. ఆ పలుకులన్నీ విన్నటువంటి అగ్నిద్యోతనుడు ద్వారకా నగరానికి బయలుదేరాడు. తన రాక వార్తాహరుల ద్వారా లోనికి చెప్పి పంపించి గోవర్ధనగిరిదారి నివసించే భవనం ప్రవేశించాడు. అక్కడ బంగారు గద్దెపై కూర్చున్న పరమపురుషుణ్ణి తిలకించాడు. పెండి కుమారుడివి కా అని ఆశీర్వదించాడు. బ్రాహ్మణుణ్ణి దైవంగా భావించే మురారి ముసిముసి నవ్వులు నవ్వుతూ తటాలున పీఠం దిగి అతన్ని కూర్చోబెట్టి, వేల్పులు తనని ఏ విధంగా పూజిస్తారో అలా పూజించిన పిమ్మట షడ్రుచులతో నిండిన కమ్మని భోజనం పెట్టించి, ప్రేమతో బ్రహ్మతేజ సంపన్నుడైన బ్రాహ్మణుని చెంతకు చేరి జగద్రక్షణతో ఆరితేరిన తన చేతిని అతని అడుగులు పుడుకుతూ నెమ్మదిగా ఇలా అంటున్నాడు. ఆయన అడుగుల్ని తన చేతిలోకి తీసుకున్నాడు నారాయణుడు. జగతి సురేశ్వర సంతోష చిత్తుండవయ్యున్న నీ ధర్మము అతి సులభము, వృద్ధ సమ్మతము, విత్తమయ్యది అయిన ప్రాపింప హర్షించు బ్రాహ్మణుండు, తన ధర్మమునందు తరలడు, ఆ ధర్మంబు కోరికల తనకి కురుయుచుండు, సంతోషిగాడైన శక్రుడైన నశించు, నిర్ధనుండైన ఇంద్రుని బోలు, సంతసించినేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్తలాభముదిత మానసులకు, శాంతులకు సుజనులకు, గర్వహీనులకు వినతులు నేనునర్తు. ఏమన్నాడు చూడండి విప్రపుంగవ, నీవు నిత్య సంతోషివి కదా, నీవు నిత్య సంతోషివని నేను ఎందుకు చెప్తున్నానో తెలిసినా? మా ఆవిడ, అదే నాకు కాబోయే ఆవిడ, మా రుక్మిణి, అక్కడున్నది లక్ష్మీ అంశ. ఆవిడ ఒక సంఘటన అంటే ఒక సందేశాన్ని నీకు పంపమని కోరేటప్పుడు నేటి వాళ్లైతే ఏమంటారు, చేతిలో పైసా పెట్టు, ఈ ఉత్తరం అక్కడ చేరుస్తాం, నాకేమిస్తావు అని అడుగుతారు. కానీ నీవు నిజమైనటువంటి గురువువి, నువ్వు నిజమైనటువంటి ఆచార్యుడివి. చేతిలో రూపాయి చెవిలో మంత్రం నీ సిద్ధాంతం కాదు. నిజంగా నువ్వు వేదన విన్నవాడివి, భగవంతుడితో నివేదన చేయడానికి ఏమీ ఆశించని వాడే నిజమైనటువంటి గురువు అంటే. కాబట్టి అలాంటి లక్షణానికి నువ్వు దగ్గర వాడివి. అందుకని నిత్య సంతోషమని ఎలా చెప్తున్నానంటే, అక్కడ మా ఆవిడ ఏం అడగలేదు నువ్వు, ఎలా తెలుసంటావా? నేను సర్వాంతర్యామిని కాబట్టి. అక్కడ ఆవిడలో తలపు కలిగించిన వాడిని నేను కాదా? ఆవిడ తలపుల్లో ఉన్నవాడిని నేను కాదా? ఆవిడ వాక్కు నేను కాదా? అసలు ఆవిడ నేను కాదా? ఇక్కడ మా ఇద్దరికి వేరువేరు ఉన్నదా? నిత్యానపాయిని కదా, వామనావతారంలో కూడా లక్ష్మీదేవి వచ్చిందట. రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పేవారు, ఎలా వచ్చిందయా లక్ష్మీదేవి వామనావతారంలో అంటే, నిరంతరము ఆయన పాదాల్ని పట్టుకుని అలాగే సేవ చేస్తూ చేస్తూ కొద్దిపాటి కునుకు రాగానే ఆ పాదాన్నే ఉపదానంగా చేసుకుని నిద్రిస్తున్న సమయంలో ఆవిడ పెట్టుకున్నటువంటి కుంకుమ బొట్టు శ్రీవారి పాదాలకు అయ్యి ఎర్రగా అయినటువంటి పాదాలతో బుడిబుడి నడకలతో వామనావతారంతో దిగి వచ్చినప్పుడు కుంకుమంటిన పాదాలు బలిచక్రవర్తి గుర్తించాడట. బాలబ్రహ్మచారి కుంకుమ ఎక్కడిది? ఇతడు బాలబ్రహ్మచారి, వివాహానికి యోగ్యమైన వయస్సు కాదు. కుంకుమ ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. నాన్నగారి అడుగులు కంటిన కుంకుమ అమ్మవారి దగ్గర నుంచి వచ్చింది. ఆ అమ్మవారు అందుకే తొల్లి సిరియు కలదు, చెప్పేది నాటంకి సుజనులందు సదా స్వచ్చుయుందు ఆయన చెప్పాడు. ఒకప్పుడు లక్ష్మీదేవి ఉండేదయా అన్నాడు బలిచక్రవర్తి. అనుకున్నాడట, నువ్వు మాత్రం అబద్దాలు ఆడుతున్నావు, కానీ కాళ్ళకు మాత్రం లేదా లక్ష్మీదేవి, ఆ కాలుతోనే కదా నన్ను తొక్కావు. నీ కాళ్ళలో కూడా ఉన్నది లక్ష్మి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, వెంటనే తెచ్చుకున్నావు నారాయణుడు. కాబట్టి అమ్మవారు ఎప్పుడు కూడా అలాంటి లక్షణం కలిగినది. అందుకనే ఆయన అంటున్నాడు, నీవు నిత్యతృప్తివి, ఆర్యులకు అంగీకారము నీ వర్తనం, పెద్ద పెద్ద వాళ్ళందరికీ అనుసరణీయమేమిటి నీవు నడిచినటువంటి నడవడిక. ఒక జీవుడి యొక్క ఆవేదన భగవంతుడితో విన్నవించడానికి నాకేం వస్తోందని ఆలోచించకుండా భగవంతుడితో నేను ఆ విషయమును చెప్పడము ధర్మము, ఇది పరమధర్మమని ఎరింగి అక్కడ ఏం పుచ్చుకోకుండా నువ్వు నాదాకా ప్రయాణం చేశావే, అది సద్గురువు యొక్క లక్షణం. నువ్వు చక్కగా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు, నిజధర్మాన్ని అతిక్రమించడు నీలాంటి వాడు. ఇటువంటి విప్రుడికి సర్వవాంఛలు సఫలమవుతాయి. తృప్తి లేకపోతే ఇంద్రుడి వంటి వాడైనా నాశనమవుతాడు. సంతృప్తి కలిగిన వాడు ధనహీనుడైనా ఇంద్రుడితో సమానవంతుడవుతాడు. సకల జీవరాశికి హితం కోరేవారు, సమకూడిన దానితో సంతోషించే మనస్సు కలిగిన వారు, శాంత స్వభావులు గర్వరహితులైన సత్పురుషులకి నేను నమస్కారం చేస్తానన్నాడు కృష్ణయ్య. అటువంటి వారెవరైనా కనపడితే నేను వారి పాదాలను పడతానన్నాడు. ఎవ్వని దేశమందునకి ఎవ్వనిచే కుశలంబుగల్గు, మీకెవ్వని రాజ్యమందు ప్రజలెల్ల సుఖింతురందు, వాడు మత్ప్రియుండు. ఈ వనరాశి దుర్గమును కెట్లు అరుదించితివయ్య, నీవు లే నవ్వులు కావు, నీ తలంపున గల మేలునరింతు ధీమణి. ఆ బ్రాహ్మణుని అడుగుతున్నాడు, పండితోత్తమా, మీదే దేశం, ఏ రాజు మీ క్షేమాన్ని విచారిస్తున్నాడు, ఏ రాజ్యంలో ప్రజలందరూ సుఖపడుతున్నారో ఆ రాజు నాకు అత్యంత ఇష్టడు, నీవు సాగర మధ్యముందున్న మా కోటలోకి ఎలా వచ్చావయ్యా, పర్యాచకపు మాటలు కావు కాని నీ మనోవాంఛ్యమేమిటో చెప్పు నెరవేరుస్తాను అన్నాడు. లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడు ఇలా పలుకగానే బ్రాహ్మణోత్తముడైన అగ్నిద్యోతనుడు అణకవుతో ఇలా అన్నాడు, దేవా, విదర్భదేశాన్ని భీష్ముకుడనే రాజు పరిపాలిస్తున్నాడు, ఆయనకు ఒక కూతురున్నది, ఆ కన్యామణి నామధేయం రుక్మిణి, ఆ చంద్రముఖి మీకు సపర్యలు సలుపనించి మంగళకరమైన వివాహ శుభవార్త దేవరవారికి మన్నిము చేయమని నా దగ్గరికి నిన్ను పంపింది. స్వామి, నా సందేశం చిత్తగించండి, నన్ను మీ వద్దకు పంపించింది. ఆవిడ పంపించినటువంటి సందేశాన్ని వినిపిస్తున్నాను. ఏనీ గుణములు కన్నేంద్రియంబులు శోక దేహ తాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకార మిక్షింప కన్నులకు అఖిల అర్ధలాభంబు కలుగుచుండు, ఏనీ చరణ సేవ ఏ ప్రొద్దు చేసినా భువనోన్న తత్వంబు పొందగలుగు, ఏనీల సన్నామం ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తమనవరతము, నచ్చియున్నది నీ ఆననానలేదు, కరుణ చూడుము కంసారి కలవిదారి, శ్రీయుతాకారమాని నీ చిత్తచోరా. నవనీత చోరుడని గోపికలంటే రుక్మిణి అమ్మవారు చిత్తచోరుడు అని అన్నది. అది నవనీతం కాదయా, ఇతరుల చిత్తములు దోచినటువంటి వాడవి. ఎందుకంటే చిత్తమనేటువంటి నవనీతంలో చీమలనేటువంటి పాపములున్నప్పుడు, పిపీలకములున్నప్పుడు ముట్టడు ఆయన. మనకి భాగవతంలో ఒక విషయాన్ని చెప్తారు, ఒక ఇంట్లోకి పోయినటువంటి కృష్ణయ్య వెన్న తీసుకున్నాడట, తీసుకున్నటువంటి వెన్ననంతా ఇల్లంతా చిమ్మడం ప్రారంభం చేశాడట. ఆ ఇంటికి వచ్చిన ఆవిడ అన్నదట, ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా కడుక్కోవాలయ్యా, ఇల్లంతా జిడ్డు జిడ్డు చేసేసావే, ఎందుకు అలా చల్లావు, వచ్చిన వాడి వెన్న తినిపోవాలే గాని ఇల్లంతా చల్లడమేమిటి అన్నదట. ఆయన అన్నాడట, నీ వెన్నలో చీమలున్నాయి, చీమలున్న వెన్నని నేను ముట్టను అన్నాడట. వెన్న నవనీత మనస్సు అయితే అందులో చేరినటువంటి చీమలే వాసనలు. ఆ వాసనని త్యజించేటువంటి వాడు, వాసనలు తీసేసేటువంటి వాడే వాసుదేవుడు. వాసన కలిగిన వెన్నని వాసుదేవుడు ముట్టడు. అదంతా ఇల్లు పాలు కావలసిందే, గృహమంతా చెడిపోవలసిందే తప్ప వెన్న ఆయన స్వీకరించడు. దేహము నాశనమైపోతోంది వాసనలతో అని హెచ్చరిస్తున్నాడు నారాయణుడు. ఆ విధంగా ఆయన, నువ్వు నవనీత చోరుడు, ఇవి చిత్తచోరుడు అని చెప్తోంది అమ్మవారు. కంసాంతక, ప్రశస్తములైన నీ గుణాలు చెవులు పడితే చాలు, శరీర తాపాలు క్షమిస్తాయి. ఓ కళ్యాణ స్వరూప, మంగళకరమైన నీ స్వరూపాన్ని తొలగిస్తే చాలు, నేత్రాలకు నిఖిల ప్రయోజనాలు సిద్ధిస్తాయి. దుష్టుల్ని దునుమాడేవాడా, నిరంతరం నీ పాదసేవ చేస్తే చాలు, లోకంలో మహోన్నతి పొందవచ్చు. మానవతుల మనస్సుల్ని హరించేవాడా, సంతతము నీ దివ్యనామం సంస్మరిస్తే చాలు, బంధాలన్నీ పటాపంచలైపోతాయి. నీ మహిమెక్కడా, నేనెక్కడా అని సిగ్గుచెందక నా హృదయము నీ యందు లగ్నమైంది. ఇది నిజం, నన్ను కరుణతో కటాక్షించు అని ముందుగా అణుకువతో వినయంతో అమ్మవారి యొక్క ఆవేదన తెలిపింది. తరువాత భగవంతుణ్ణి హెచ్చరిక చేస్తుంది. ముందేమో వినయంతో అడిగింది, ఏమయ్యా, నీ పాదములు నేను ముడతాను, నీ సేవ చేసుకుంటాను. ఇప్పుడు అమ్మవారేమంటోంది, కమాండింగ్ గా అడుగుతోంది. ఏమడుగుతోందో చూడండి. ధన్యుం లోక మనోభిరామున్ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితం, నిన్ను ఏ కన్యలు గోరరు, కోరదేమును రమాకాంతలలామంబు రాజన్యేకప సింహ నావలననే జన్మించనే మోహముల్. ఆవిడంటోంది, అసలు వెంటబడ్డాను వెంటబడ్డాను వెంటబడ్డానని అంటారే కాని వెంటబడడానికి నీవు కారణమని జనం ఎంతమంది అంటారయ్యా, అసలు అంత అందంగా ఎవడ పుట్టమన్నాడయ్యా నిన్ను అడుగుతోంది అమ్మ. అసలు అంత అందంగా ఎవడ పుట్టమన్నాడిని? నువ్వు ఎలా పుట్టావో తెలిసినా, ఇలాంటి గుణాలు కలిగిన వాడేవో తెలిసినా, కృష్ణ నీవు ధన్యుడవి. ఎందువల్ల ధన్యుడవి? మాలాంటి వాళ్ళ మనస్సుల్ని ఆకర్షించగలిగినావు. కారణం ఏమిటంటే, రాజకన్యలైనటువంటి వాళ్ళు ఒక అంతస్తులో ఉండేటువంటి భవనాల సౌందర్యానో నగలనో నటనో దేనో దాన్ని కోరుకుంటారు. కానీ ఒక పశువుల పాకలో పుట్టి అక్కడ పెరిగినటువంటి నీలాంటి వాడిని ఎవరైనా కోరుకుంటారా? అక్కడ కూడా తిరిగినటువంటి వాడిని ఎవరైనా కోరుకుంటారా? దొంగని ఎవరైనా భర్తగా కోరుకుంటారా? ఇతరుల చీరలు ఎత్తికెళ్లిన వాళ్ళని ఎవరైనా భర్తగా కోరుకుంటారా? కానీ అవన్నీ కూడా నీ యొక్క గుణములను లోపల అంతర్లీనంగా కొన్ని కొన్ని ఘట్టాలు, వాటన్నింటినీ ఎవరు గుర్తించగలరు? రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పారు, అసలు వస్త్రాలు భగవంతుడు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? ద్రౌపది వస్త్రాపహరణం చెప్పాడు. అక్కడ వస్త్రాపహరణం చెప్పేటప్పుడు అక్కడ రామకృష్ణానందగిరి స్వామి వారు అన్నారు, భగవంతుడు చీరలు ఇచ్చాడు ఇచ్చారంటారు, చీరలు వాడు ఇవ్వలేదు, వాడు చీర రూపమైపోయాడు అన్నాడు. ఆయన చీరలు వాడివ్వడం ఏంటి? అవి ఎక్కడ ఏమిలో తయారైనవి? ఆయన చందనాభరస బొమ్మనాభరస ఏం కాదవి, చీరలు వాడు తేలేదు, వాడు చీర రూపమైపోయాడు. వాడు చీర రూపమైపోయాడు కాబట్టి ద్రౌపది మాన సంరక్షణం చేశాడు. తయారైన చీరలైతే అవి నాశనాన్ని కలిగించేవి. తయారైన చీరలకు చేటున్నది, మాధవుడు ఇచ్చిన చీరకు చేటు లేదు. వాడు చీర రూపాన్ని పొందాడు కానీ వాడు చీరలు తేవడం ఏంటి అన్నాడు. ఆయన చీరలు తేవడం కూడా అబద్దమే. అలాగే భగవంతుడు అనేటువంటి వాడు ఇలా లీలలు చేస్తాడు. ఆ లీలలు ఎవరికి తెలుస్తాయి? ఎవరైతే భగవతత్వాన్ని అనుభవించగలడానికి సిద్ధంగా ఉన్నారో వారి వారి హృదయాల్లో ధన్యుడు ఎవరంటే, నిన్ను పొందగలిగిన వాడు, నిన్ను తెలుసుకున్నవాడు, నీ గురించి మాట్లాడగలిగిన వాడు, నీ గురించి నిరంతరం తలంపు కలిగిన వాడు ధన్యుడు. అలాంటి ధన్యత కలిగించే వారికి శ్రేష్టమైనటువంటి మార్గమును నువ్వు కలిగింపజేస్తావు, అటువంటి పదమును నువ్వు చేకూరుస్తావు. ఆ పదము నీదయ్యున్నది చెప్పాడు కదా. ఏది మళ్ళీ యద్గత్వాననివర్తంతే తద్ధామ పరమమ్మమా, ఎక్కడికి వెళ్ళైతే తిరిగి రావాలని మళ్ళీ తిరిగి వెళ్లాలని అనిపించదో అక్కడికి వెళ్లిన తరువాత అసలు నేను వచ్చాననే విషయం కూడా మర్చిపోయి ఆనందాన్ని అనుభవించడంలో నేను నిమగ్నమైపోతావో అటువంటి మార్గము నాదయ్యున్నది అని చెప్పాడు నారాయణుడు. ఆ మార్గము నీవు కోరుకున్న వారికెల్లా అందించేటువంటి వాడివి, అలాంటి వాడివి కాబట్టి నువ్వు ధన్యుడవి అని చెప్పింది ఆవిడ. లోకుని మనస్సుల్ని రంజింపచేసేవాడివి. వంశము, విద్య, చక్కదనము, జవనము, మంచితనము, సంపద, బలము, దానము, పరాక్రమము, కారుణ్యమనే గుణాలతో అలరారుతున్నావు. వీటిలో ఏ ఒక్కటి ఉంటేనే లోకంలో వివాహం చేసుకుంటారు. కన్యావరయతే రూపం, మాతావిత్తం, పితాశ్రుతం, బాంధవాకులం ఇచ్చంతి, మృష్టాన్నమితరే జనాహ అని శాస్త్రవచనం. ఏ ఒక్కటో అయితేనే వరిష్టానికి మనం మక్కువ చూపిస్తామే, కాని పరమాత్మ ఇన్ని గుణాలతో సంశోభిల్లుతున్నటువంటి వాడు, ఏది ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరు కోరరయ్యా? నా వలననే జన్మించినే మోహములని అడిగింది ఆవిడ. ఇంతకుముందు ఎంతమంది కోరలేదు నిన్ను? ఏ నాతోనే పుట్టిందా మోహం అనేటువంటిది అని అంటూ భగవంతుడిని మళ్లీ ఇంకొక మాట, ఏది ఇలా హెచ్చరిస్తోంది కదా, మా అమ్మాయి ఏమైనా అవయవ లోపం కలిగిందనుకుంటున్నావేమో, అడగడంలో మా అమ్మాయికి ఏమైనా అందవిహీన లక్షణాలున్నాయనుకుంటున్నావేమో, మా అమ్మాయిని నిన్ను పక్క పక్కన పెట్టి చూశామనుకో, రేపటి రోజున అందరూ ఏమంటారో తెలిసిన, కాకి ముక్కుకు దొండపండు భలే దొరికింది రో అంటారు. అంతటి పేరు వస్తుంది మా అమ్మాయిని చేసుకుంటేనే. అందువల్ల శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహపు పాలిసొమ్ము గోమాయువు గోరు చందంబున, మత్యుడు చైద్యుడు నీ పదాంబుజధ్యాయని అయిన నన్ను వడిదాగుని పోయిననుసు ఉన్నవాడు అదమాధముండు ఎరుగుడు అద్భుతమైన భవత్ప్రతాపములన్. కృష్ణ, పురుషులలో సింహంలాంటి వాడివి. సింహానికి చెందవలసిన పదార్థం నక్క వాంఛించేనట్లుగా నీ చరణ సరోజాల్ని స్మరించే నన్ను మదోన్మత్తుడైన శిశుపాలుడు శీఘ్రంగా హరించిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అల్పుడులో అల్పుడైన ఆ చేదీదేశపు రాజు ఆశ్చర్యజనకమైన నీ ప్రతాపాన్ని ఎరుగడు సుమా అని అంటూ, ఒకవేళ నిన్ను తీసుకెళ్లడానికి నీవేమైనా పుణ్యం చేశావా అని అడుగుతావేమో, ఏ పుణ్యం చేశానో ఆ పుణ్యాన్ని కూడా చెప్తున్నాను విను అని అమ్మవారు చెప్తున్నారు. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధసేవల్ దాన ధర్మాదులన్ గతజన్మంబుల ఈశ్వరన్ హరిన్ జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిజితులైపోదుడుగాక సంగరంబులో చేదీశముఖ్యాదముల్ అని చెప్పింది. పూర్వజన్మల యందు జగన్నాయకుడు, లోకాలకు శుభాలు కలిగించేవాడైన గోవిందుణ్ణి పతిగా కోరి నేను గనక నోములు నోచి ఉన్నట్లయితే, గురువులకి బ్రాహ్మణులకి విద్వాంసులకు గనక సేవ చేసినట్లయితే, దాన ధర్మాది పుణ్యకార్యములు గనక సరిపి ఉన్నట్లయితే, వసుదేవ కుమారుడు శ్రీకృష్ణుడు నాకు ప్రాణేశ్వరుడవుగాక, శిశుపాలుడు మొదలైనటువంటి నీచులు ఆ బండనంలో పరాజితులైపోవుదురుగాక అని చెప్పి కొద్ది పుణ్యమును వంకపెట్టి ఆ పుణ్యమును అడ్డుగా పెట్టి తీసుకెళ్లమని కోరుకుంటోందమ్మ.
దేవగురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులన్ గత జన్మంబుల ఈశ్వరుని హరిన్ జగత్ కళ్యాణు కాంక్షించి చేసి తినేని వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిజితులైపోదురుగాక సంగరంబులో చేదీశ ముఖ్యాదముల్. పూర్వజన్మంలో నేనేమైనా కొద్దిగా పుణ్యం గనక చేసినట్టయితే ఆ పుణ్యాన్ని కొద్దిగా అడ్డుపెట్టి నన్ను తీసుకెళ్లవయ్యా అని కోరుతుంది ఆవిడ. ఎందుకంటే స్వల్పమప్స్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్, గీతామాత వాక్యం. స్వల్పమప్స్య ధర్మస్య, భగవంతుడు మన జీవితంలో వెతుక్కుంటాడట వీడేమైనా స్వల్పమైనా పుణ్యం చేశాడా అని. ఎందుకంటే స్వల్పంగా చేసినటువంటి పుణ్యమైనా సరే అది గొప్పదిగా భావన చేసుకుంటాడు ఆయన. కలియుగంలో పుణ్యం చేయాలనే తలంపు కలగడమే కష్టం. అలాంటిది పుణ్యం చేశాడంటే వీడు కొద్దిగా నా వైపుకొచ్చిన వాడే అని గుర్తించి దా పుణ్యాన్ని అడ్డుగా పెట్టి తీసుకెళ్తాడట ఆయన. యముణ్ణి కూడా ధిక్కరిస్తాడు ఆ సమయంలో, ఇదిగో ఈ పుణ్యం చేశాడు తీసుకెడుతున్నానని. రుక్మిణి అమ్మవారు అంటోంది, ఏదైనా నేను కొద్దిగా ఒక గురుసేవ చేసిన, ఒక మహాత్ముడి పాదాన్ని ఆశ్రయించిన, ఒక సద్గురువు దగ్గర నేను కొంతకాలం పాటు ఉన్నా ఆ పుణ్యకాలాన్ని అడ్డుగా పెట్టి నన్ను తీసుకెళ్ళు. ఆవిడంటోంది, వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక అని ఒక శపథం, ఒక ప్రతిజ్ఞ లాంటిది పూనింది ఆవిడ. అప్పుడు ఆవిడంటోంది, నువ్వెక్కడో అన్ని ఉపాయాలు ఆవిడే చెప్పేస్తుందండి, ఉపాయాలు కూడా ఆవిడే చెప్తోంది. నువ్వెక్కడో భవనంలో ఉంటావు, అంతఃపురంలో ఉంటావు, మీ వాళ్ళు చాలా సేనాధిపతులు అందరూ ఉంటారు కదా, మరి నేను ఒక్కడినొచ్చి ఎలా తీసుకెళ్లాలని అనుకుంటున్నావేమో, దానికి ఉపాయం కూడా నేనే చెప్తాను. ఎలాగా, అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఇల్లి ఓ పంకజనాభా, నీవు శిశుపాల జరాసుతలను జయించిన వంకకు వచ్చి రాక్షస వివాహమున్ భవదీయ శౌర్యమే ఇంకువ చేసి కృష్ణా పురుషోత్తమా చేకని పొమ్ము వచ్చేదన్. ఆవిడ చెప్పింది, భవదీయ శౌర్యమే ఇంకువ చేసి, తేలిగ్గా వస్తున్నాను కదా అని కట్నం ఇవ్వకుండా తీసుకెళ్దాం అనుకుంటున్నావేమో, నాకు కట్నం కావాలని అడిగింది రుక్మిణి అమ్మవారు. పూర్వకాలంలో కన్యాశుల్కం, కన్యకు డబ్బిచ్చి వివాహం చేసుకునేవారు. ఇప్పుడు అమ్మ అడుగుతోంది, ఇంత తేరగా వస్తున్నాను కదా, ఇంత అందమైనటువంటి అమ్మాయిని, ఇంత ఇన్ని గుణములు కలిగినటువంటి అమ్మాయిని తేలిగ్గా తీసుకెళ్దాం అనుకున్నావేమో, నాకు ఓలీ కావాలని అడిగింది ఆవిడ. ఏమిటా ఓలీ అంటే, భవదీయ శౌర్యమే ఇంకువ చేసి, నీ పరాక్రమమే నా కట్నం అన్నది ఆవిడ. ఆ కట్నమును నాకు చెల్లించి అప్పుడు తీసుకెళ్లవయ్యా అని అడిగింది. అడిగి లోపలి సౌధంబులోన వర్తింపక తేవచ్చునే నిన్ను తెత్తినేని, కావలి వారల కల బంధువుల చంపి కా తీరాదని ఓ కమలనైనా భావించితివేని ఉపాయంబు చెప్పెద ఆలింపు. కులదేవయాత్ర చేసి నగరంబు వెలుబడి నగజాతకం రొక్కు పెండ్లికి మునుపడ పెండ్లి కూతురు, ఎలమి మావారు పంపుదురు నేనట్లు పురము వెలుబడి ఏతెంచి భూతనాదు సతికి మృక్కంగా, నీవు ఆ సమయమందు వచ్చి కొనిపొమ్ము నన్ను నవార్య చరిత. ఇప్పుడు మనం ఒక కొత్త పద్ధతికి తెరదీయబోతున్నాం. అందుకనే నువ్వు అంతఃపురంలో ఉంటావు కదా, ఎలా అనుకుంటున్నావేమో, అంతఃపుర రక్షకుల్ని బంధుజనాల్ని చంపి తేవలసి వస్తుందేమో అనుకుంటున్నావేమో. నీరజాక్ష, నీవు భావిస్తే ఈ రభసతో సంబంధం లేని ఒక చక్కని ఉపాయం చెప్తాను విను. పెళ్లికి ముందుగా పెళ్లి కుమార్తెని మా ఇలవేల్పు మంగళగౌరిని కొలవడానికి మా వారు పంపుతారు. నేను ఊరి వెలుపుల ఉన్న దుర్గగుడికి మొరుకు చెల్లించడానికి నగరం నుండి బయలుదేరి వస్తాను. నీవు అడ్డగింపరాని నడవడి కలిగిన వాడివి, ఆ తరుణంలో నన్ను నిరాటంకంగా నీ వెంట తోడుకొని పో అని చెప్పి, గనులాత్మీయ తమోవృత్తి కొరకై గౌరీషు మర్యాద నెవని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురు ఏనట్టిని అనుకంపన్ విలసింపలేని వ్రతచర్యన్ నూరు జన్మంబులన్నిని చింతించుతూ ప్రాణములు విడిచేదన్ నిక్కంబు ప్రాణేశ్వర. ఈ అమ్మాయి పైపై ప్రతిజ్ఞలు చేస్తుందిలే, నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నదో, ఇది ఎవరి ద్వారా విన్నందువల్ల కలిగినటువంటి ప్రేమేమో, పోనీ సంపద చూసి వచ్చినటువంటి గుణమేమో అనుకుంటున్నావేమో, నేను చెప్తున్నాను నిక్కంగా, ఒకవేళ నీవు గనక నన్ను వివాహం చేసుకోకపోయినట్లయితే ఏ పరమ పురుషుడి పాద పద్మాలలో ప్రభవించిన గంగా జలాలలో ఓలలాడడానికి ప్రతి వాళ్లు ఉర్రూతొలుగుతారో అటువంటి పాద స్పర్శకు నేను అర్హురాల్ని కాకపోతే బ్రహ్మచర్య వ్రతనిష్ట వహిస్తాను. ఆవిడ చచ్చిపోతాను అనలేదండి అమ్మ, వ్రతం చేస్తానంటుంది. ఎందుకంటే నిన్ను పొందడానికి నేను ఆసక్తురాలు అయ్యాను, పొందకుండా ఉండడానికి ఏదో పాపం కారణమై ఉంటుంది, పాప నివృత్తి కొరకు తపస్సు చేస్తానే తప్ప చచ్చిపోను. చచ్చిపోయాననుకో మళ్లీ అదొక పాపం, ఆత్మాఘాత్య మహాపాపం. అది నీ వల్ల చేసుకున్నానంటే లోకానికి అయ్యో కృష్ణుడి కోసం ఒక ఆవిడ ఉసురు తీసుకున్నదే అని నేను చనిపోయిన పాపం నీకంట కడతారు. అందువల్ల ఇప్పుడు నేను మరణించాననుకో, దానివల్ల రెండు తప్పిదాలున్నాయి. ఒకటి, నా దేహాన్ని నేను నాకైత్రించుకోవడం అదొక పాపం, నీ నిమిత్తం చనిపోవడం వల్ల కృష్ణుడు ఒక అమ్మాయి ప్రాణం ఉసురు తీయడానికి కారణమయ్యాడనడం ఇంకొక పాపం. కాబట్టి నీకు అపవాదు తెచ్చేటువంటి పనిని నేను చెయ్యను. ఇది ఆవిడ నిర్ణయం. అది దేవుడికి అపవాదు తెచ్చేటువంటి పని చెయ్యకుండా ఉండడం, ఇది భాగవత సమాశ్రయణంలో ఉండవలసినటువంటి ఒక లక్షణం.
ఎవరిని ఆశ్రయించామో వారికి చెడ్డ పేరు లేకుండా ఉండడం. ఇది ఆవిడ చెప్తోందన్నమాట. 100 జన్మలకైనా నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాన్ని కర్పిస్తాను, ఇది నా మనోనిశ్చయం అంటూ, ప్రాణేశ నీ మంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేల, పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనులతవలని సౌందర్యమేల, భువనమోహనా నిన్ను బుడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేల, దయితాని యధరామృతము బానగలేని జిహ్వకు ఫలరస సిద్ధియేల, నిరజాతనయన నీ వనమాలిక గంధమబ్బలేని గ్రాణమేల, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల ఎన్ని జన్మములకు అని ఈ విధంగా అగ్నిద్యోతనుడు రుక్మిణీదేవి పంపినటువంటి సందేశాన్ని ఆవిడకు వినిపించాడు. వినిపించి దేవరవారి చిత్తం ఇక మీ కర్తవ్యం, మీరు ఆలోచించండి అన్నాడు. అలా చెప్పి రుక్మిణీదేవి యొక్క సౌందర్యాన్ని వర్ణించగానే, కృష్ణ ఒక్కసారి చెప్తున్నాను విను, ఆయలనాగ నీకు తగున్ అంగనకున్ తగు నీవు, మా ఉపాధ్యాయుల యాన పెండ్లియగు తప్పదు, జాజ్యములేల నీవు నీ తోయము వారి గూడుకొని తోయరుహాననదెత్తుగా అనివిచ్చేయుము శత్రులను ఉరుముసేయుము సేయుము శోభనంబిలన్. మా వజ్జల మీద ఒట్టివేసి చెప్తున్నాను కృష్ణ, నీవు రుక్మిణి, రుక్మిణికి నీవు ఈడుజోడుగా ఉంటారు, మీకు వివాహం తప్పకుండా జరుగుతోంది. ఆలస్యం ఎందుకయ్యా, నీవు నీవారితో కూడి ఆ వనజముఖిని తేవడానికి వెంటనే బయలుదేరు, వైరి వర్గాన్ని నుగ్గునుగ్గు గావించు, లోకానికి మేలు చేకూర్చు అని అడగగానే అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, కన్నియ మీద నా తలపు గాఢము కూరుకురాదు రేగినా కెన్నడు, ఆ వివాహము సహింపక రుక్మితలంచు కీడునే మున్నేయరుంగుదున్, పరులమూక లడంచి కుమారుదెత్తును విద్వన్నుత మానుద్రచ్చినవు వహినిశికన్ వడిదైవచ్చు కైవడిన్. పండిత ప్రశంసలు వడసినవాడా, రుక్మిణీ గల నాకు అగ్గలమైన కోరికను నీవు ఎరుగలేకున్నావు, రేయెప్పుడు నేను నిద్రించి ఎరుగును తెలుసా, రుక్మి మా పెళ్లి కోరవలేక చెడితలంపుతో ఉన్నాడని నాకింతకు మునిపే తెలుసు, కొయ్యను మదించి కొత్తదైన అగ్నిజ్వాలను తెచ్చిన విధంగా శత్రువర్గాన్ని ఛేదించి కన్యారత్నాన్ని తీసుకొస్తాను అని మాటిచ్చాడు. గోవిందుడు ఈ విధంగా వచించి వివాహ ముహూర్తం ఎప్పుడు అగ్నిద్యోతనుణ్ణి అడిగి తెలుసుకుని తన ఆజ్ఞానుసారం సారథి అయినటువంటి ధారకుణ్ణి పిలిపించి శైభ్యము సుగ్రీవము మేఘపుష్పము వలాహకమనే 4 అశ్వాల్ని పూంచి తెచ్చి శ్రీకృష్ణుడు అగ్నిద్యోతన చేతిని పట్టుకుని ఆ రథంలో కూర్చోబెట్టాడు. ఇక వారు ఆ భీష్ముకుడు యొక్క నగరానికి కుండినపురానికి ప్రవేశించారు. అలంకరింపబడినటువంటి నగర వైభవమంతా పరిశీలించారు. అక్కడికి వచ్చినటువంటి బంధువుల యొక్క రథాలను, వాళ్ల సేనాధిపతులు ఎవరెవరు వచ్చారు, ఎలా ఉన్నారు, ఎక్కడెక్కడ విడిది చేశారు మొదలైన సమాచారం అంతా కూడా గ్రహించారు. కృష్ణుడు వచ్చారని తెలుసుకున్నటువంటి రుక్మిణీ వాళ్ల నాన్నగారు భీష్మక మహారాజు ఎదురు వెళ్లి ఆయన కృష్ణ ప్రభువును తోడుకొని వచ్చి మందిరంలో విడిది చేయించాడు. ఈ లోపల అమ్మవారు, అలా రుక్మిణీ అమ్మవారు ఇంకా కృష్ణుడు వచ్చే ద్వారం వైపునే చూస్తూ, వస్తున్నాడా, అయ్యో ఆ అగ్నిద్యోతనుడు ఇంకా ఎందుకు రాలేదని విచారణ చేస్తూ ఆవిడ తన మనస్సులో పడుతున్నటువంటి ఆవేదనని పోతనామాచ్యుల వారు ఆవిష్కృతం చేస్తున్నారు. లగ్నం బెల్లి వివాహమున్ గదిసి ఏలరాడు గోవిందుడు ఉద్విగ్నంబయ్యడి మానసంబు వినినో వృత్తాంతమున్ బ్రాహ్మణుండి అగ్నిద్యోతనుడు ఏటిగిందడసే నా యత్నంబు సిద్ధించునో భగ్నంబై చెనునో విరించుకృతమెబ్బంగిన్ ప్రవర్తించునో. సుముహూర్తం రేపే, పెళ్లి దగ్గర పడుతోంది, ఇందీవరశ్యాముడు ఎందుకు రావడం లేదబ్బా, నా మనస్సు ఆందోళన చెందుతుంది, వార్త అందిందో లేదో, అసలు ఈ భూసురుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు, ఇందుకు నా ప్రయత్నం ఏమవుతుందో, దైవ నిర్ణయం ఎలా ఉందో కదా అనుకుంటుంది. గనుడా భూసురుడేగెను నడుమ మార్గశ్రాంతుడై చిక్కెను, విని కృష్ణుండిది తప్పుగా తలచెనో విచ్చేసెనో, ఈశ్వరుండనుకూలింప తలంచునో తలపడో, ఆర్యామహాదేవియు నన్ను రక్షింప ఎరుంగునో ఎరుగదో, నా భాగ్యమెట్లున్నదో. మహనీయుడైన బ్రాహ్మణోత్తముడు ద్వారకు వెళ్లాడో లేదో, మార్గ మధ్యంలో ఎక్కడైనా నిలిచాడో ఏమో, నందనందనుడు నా సందేశాన్ని విని తప్పుగా అనుకున్నాడేమో, ఇక్కడికే వచ్చున్నాడేమో, పరమేశ్వరుడు అనుకూలిస్తాడో లేదో, గౌరీ మహాదేవి నన్ను కాపాడడానికి నిశ్చయించుకున్నదో లేదో, ఇంతకీ నా ఆలోచన నా ఆవేదన తీర్చేవారింకెవరున్నారు కనుక అని అనుకుంటూ, పోడను బ్రాహ్మణుండు ఎదుపుంగవు వీటికి వాసుదేవుడు రాడను, ఇంకబోయి హరిరమ్మని చీరెడి ఇష్టబంధుడు లేడను, రుక్మికిన్ తగవులేదిట చైద్యునికిత్తు నను చువున్నవాడు, గౌరికి ఈశ్వరికి నావలన కృపలేదు నేడును. అనేక విధాలుగా భావిస్తుందట, ద్వారకాపురికి అసలు వెళ్లే ఉండడు, అందుచేతనే మా వాడు రాలేదు. చూడండి, ఆయన మంచివాడే కాని వెళ్లినవాడు సక్రమమైనడు కాదని ఆవిడ భావన. ఏది మా ఆయన మంచివాడే, ఏది ఆ కృష్ణయ్య, మా ఆయన మంచివాడే, మా ఆయనకి తెలిస్తే నా కోసం వచ్చేవాడు, ఆవిడ భావన. మరలా ద్వారకకు వెళ్లి మాధవుణ్ణి ఆహ్వానించేటువంటి ఆత్మబంధువు ఎవరు?
నీతిమాలిన తనని శిశుపాలుడికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడే అని విచారిస్తుంది. ఇక్కడ అగ్నిద్యోతనుడికి ఆవిడ పెట్టుకున్న పేరు ఆత్మబంధు. తన యొక్క విచారణ తెలుసుకుని ఈ మనసు క్షోభించకుండా ఆ పరమాత్మతో కలపడమే ఆత్మబంధువుడైనటువంటి గురుదేవులు చేసేటువంటి పని. అందుకని ఆత్మబంధువు అని పిలిచింది. ఆప్తబంధువు అంటే శరీరంతో ఉండగా ఆప్తుడు. ఆత్మబంధువు అంటే నీకు మళ్లీ శరీరం లేకుండా చేసేటువంటి ఆత్మబంధువు, నిత్య సంతోషాన్ని కలిగించేవాడు. చెప్పదు తల్లికి తలపు చిక్కు, దిశల్ దరహాస చంద్రికన్ గప్పదు, వక్త్రతామరసగంధ సమాగత భృంగ సంగమున్ రొప్పదు, నిద్రగైకొన దురోజ పరస్పర సక్తహారులు విప్పదు, కృష్ణమార్గగత వీక్షణ పంక్తులు త్రిప్పదెప్పుడున్. కన్యకామణి రుక్మిణి తన మనసులో ఆవేదన తల్లికి చెప్పుకోవడం లేదట, దిక్కులలో చిరునవ్వు వెలలి చిందింపడం లేదట, ముఖపద్మ సౌరభవానికి ముసురుకుంటున్న తుమ్మిదల గుంపును తోలడం లేదట, నిద్రపోవడం లేదట, వక్షస్థలాన ఒండొంటితో మెలువడిన ముత్యాల దండల చిక్కు సడలించడం లేదట, తామరసనేత్రుడు వచ్చే దారిపైన చూపుల్ని క్షణకాలమైనా పక్కకు మరలించడం లేదట, తొడవదు కన్నులన్ మెడలుతోయ కణంబులు, కొప్పు చక్కగా అముడవదు, నెచ్చెలిన్ గదిసి ముచ్చటగుందనదు, అన్నమేమియున్ కుడువదు, నీరమునొందదు, కూరిమి కీరము చేరి పద్యమున్నొడవదు, వల్లకీగుణ వినోదముసే ఎదుడాయదు అన్యులన్. ఆ రాజపుత్రి రుక్మిణి కన్నుల నుండి కారేటువంటి కన్నీటి బొడ్డు తుడుచుకోవడం లేదట, చక్కగా కొప్పు సవరించుకోవడం లేదట, స్నేహితులతో ముచ్చటించడం లేదు, అన్నం బొత్తిగా ఆరగించడం లేదు, మంచినీళ్లైనా ముట్టుకోవడం లేదు, చెలిమితో చెంతకు చేరిన చిలుకకు పద్యం చెప్పడం లేదు, వీణాతంత్రుల్ని మీటితో వినోదించడం లేదు, చెలికత్తెలతో చేరడం లేదు. ఈ విధంగా రుక్మిణీదేవి మదనాగ్ని జ్వాలలో మగులుతున్న శరీరం కలదై మందమారుతాన్ని కూడా అంగీకరించడం లేదు. ఇలా పద్మాక్షుడి యొక్క రాకని ప్రతీక్షిస్తూ అవసర కృత్యాలపై కూడా ఆపేక్ష లేక మన్మదాగ్నిలో మృగ్గుతున్న ఆ మగువుకి శుభం సూచిస్తున్న విధంగా ఎడమ కన్ను ఎడమ భుజం అదిరాయి. అచ్యుతుని యొక్క ఆజ్ఞానుసారం శీఘ్రంగా వచ్చిన అగ్నిద్యోతుని ముఖలక్షణాలు గమనించి కమ్మని కంఠస్వరం కలిగిన రుక్మిణి మిక్కిలి తహతహతో ముఖమును మందస్మితం చిందులాడగా సత్వరం ఎదురేగి ఆ సరోజాక్షిని వీక్షించిన విప్రుడు ఇలా అంటున్నాడు. అమ్మా, మెచ్చె భవద్గుణోన్నతి అమేయ ధనావళులిచ్చెనాకు, తావచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసరులెల్ల అడ్డమై వచ్చిన ఇన రాక్షసు వివాహం గొనిపోవు నిన్ను, నీ సచ్చరితం భాగ్యమున్ సర్వము నేడు ఫలించే కన్యకా. ఆయన అన్నాడు, అమ్మాయి, సుదర్శనాయుధుడు నీ ఉత్తమ గుణాలు మెచ్చుకున్నాడు, నాకు మితిలేని ధనరాశులు ఇచ్చాడు, ఇదిగో ఇప్పుడే వచ్చేశాడు. అగ్నిద్యోతనుడు ఏమంటున్నాడు, ఇదిగో ఇక్కడ మా ప్రభు అంటే ఎలా ఉంటుంది ఆలోచన, పోతనామాచ్యుల వారు చక్కగా వెల్లడించాడు. అంటే అడగడంలో కూడా ఎలా అడగటం అనేటువంటిది ఒకటి ఉంటుందంటే, మొన్న సప్తాహం చేశానండి వాడి వాళ్ళు ఈ ఉంగరం పెట్టారు, మొన్న ఏకాహం చేశానండి వాళ్ళు ఈ ఉంగరం పెట్టారు, అంటే అర్థమేమిటి, ఇప్పుడు నువ్వే ఉంగరం పెడతావో ఆలోచించుకోమని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు అనమాట. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీ ఆయన దగ్గరే పోయి కబురు చెప్పానమ్మా, మీ ఆయన దానం ఇచ్చాడన్నాడు. అంటే అర్థమేమిటి, ఇంత చేశాను కదా నాకేమిస్తావు. ఆవిడ ఇంకా తెలివైంది, మా ఆయన ఇచ్చాడు, ఆయన ప్రాపర్టీ నా ప్రాపర్టీ కదా, ఇద్దరిది కలిసి ఆడే తీసుకున్నావు, రెండు ఇద్దరి దగ్గర పర్సెంట్ కాస్త నీకు అక్కడే ముట్టింది వెళ్ళిపో అన్నది ఆవిడ. ఇంతకంటే గొప్ప పని చేసింది అమ్మ. ఏం పని చేసింది ఆవిడ, సుదర్శనాయుధుండు వాడే సురాసురులు ఎల్ల అడ్డమై వచ్చినాను, రాక్షస వివాహమును కొనిపోవు నిన్ను అని చెప్పగానే జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్ను నిలువంబెట్టితి నీ కృపను బ్రతికితి నీయంత పుణ్యాత్మకులు కలరే దీనికి నీకు ప్రత్యుపకృతిని గావింపనేనే అంజలి గావించేదా. అది అమ్మ చేసిన పని. అమ్మ ఎవరికి నమస్కారం చేయదు, చెయ్యదు, అమ్మ లక్షణం అది. ఎందుకంటే రామాయణంలో కూడా ఆంజనేయ స్వామివారికి దండం పెట్టలేదు అమ్మ, అమ్మకే దండం పెట్టాడు ఆంజనేయ స్వామివారు. కానీ అక్కడికి పోయిన తర్వాత రామచంద్రుడు ఆపుకోలేక కౌగులించేసుకున్నాడు. అంటే అమ్మ ఎలా ఉంటుంది, అయ్య ఎలా ఉంటుంది, ఆ ప్రేమ వేరుగా ఉంటుంది అనమాట రామాయణంలో. ఇక్కడ రుక్మిణి అమ్మవారు అంత పని చేసింది, ఏది రెండు చేతులతో నమస్కారం చేసింది అగ్నిద్యోతనుడికి. ఇదిగో ఇంతకంటే గొప్ప వరమేముంది, ఆయన ధనమిచ్చాడు అది వెళ్లిపోతుంది, కానీ నేనే నీకు నమస్కరించానంటే నీ పంట పండింది. అది మోక్షలక్ష్మీ కరగ్రహణం, నేను నీకు నమస్కారం చేస్తున్నానని అమ్మ చెప్పిందనమాట. అలాగా అంజలి ఘటించిన తరువాత బలరామకృష్ణుని తోడ్కొని వెళ్లారు వాళ్ళు. వెళ్లిన తరువాత వాళ్ళందరూ ఈ ద్వారకానగర పురవీధుల్లో అందరూ చూస్తున్నారు, బలరామకృష్ణులు వచ్చారట, అంతకుముందు వారి గుణగణాలు విన్నారు, వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం అనుకున్నారు. అందరూ మేడ పైనకెక్కి వాళ్ళని వీక్షిస్తున్నారు. తగునీ చక్రి విదర్భరాజ సుతుగున్ తద్యంబు వైదర్భియుం తగుని, ఈ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యంబు, ఈ ఇద్దరం తగులంగట్టిన బ్రహ్మ నేర్పరిగద దర్పాహతారాతి మగడవు గావుత చక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలంబుగన్. వాళ్ళందరూ అన్నారు, మేమేదైనా సరే గతంలో చేసినటువంటి పుణ్యమేదైనా రాశీభూతమై ఉంటే, ఈ జన్మలో ఎవరికైనా ఇంత పెట్టి ఉంటే, ఇంత చేసి ఉంటే, ఏ పుణ్యమైనా మా ఖాతాలో జమై ఉంటే, మేమందరం ముక్తకంఠంతో ప్రార్థిస్తున్నాం, మా అందరి పుణ్యము ఒక రాశిగా మారి మా రుక్మిణి అమ్మవారికి చేరి కృష్ణుణ్ణి వివాహం చేసుకునేదను గాక. అది వీళ్ళందరూ సంకల్పం అయిపోయింది. వాళ్ళందరూ సంకల్పించుకున్నారు. ఇలా అనుకుంటున్న సమయంలో ఫాలతనాల ముంగులు ముసురుకొనగా రుక్మిణీ కన్య గౌరీదేవిని అర్చించడానికి బయలుదేరింది. అక్కడికి వెళ్లి ఆ అమ్మవారిని అర్చిస్తూ, నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేల్భజింతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ, హరిన్పతిం చేయుమమ్మ, నిన్ను నమ్మిన వారికెన్నడం నాశము లేదు గదమ్మ ఈశ్వరి అని అమ్మవారికి మ్రొక్కింది. మ్రొక్కి తాంబూలాలు, మంగళసూత్రాలు, చెరుకు గడలు అక్కడున్నటువంటి ముత్తేదేవులకందరికీ ఇచ్చి ప్రయాణమై వెళ్లేటువంటి సమయంలో అమ్మవారిని వీక్షిస్తూ ఉన్నారు అందరూ కూడా. ఏది ఇంత సౌందర్యంగా భాసిల్లుతోందే, ఇంత చక్కనైనటువంటి యవనంతో ఉన్నదే, ఇదిగో ఇంత చక్కనైనటువంటి అలంకరణతో ఉన్నదే, అమ్మని కామంతో చూసిన ప్రతి వాడు పడిపోయాడు. రామకృష్ణానందగిరి స్వామి వారు చెప్పారు, అలా అమ్మవారిని ఆ దృష్టితో చూస్తున్నటువంటి ప్రతి వాడు కూడా ఏదో మత్తెక్కిన వాడిలాగా, మైకం కమ్మిన వాడిలాగా అక్కడకక్కడ కాళ్లు గడగడా వణుకుతూ కూలబడిపోయారట. ప్రక్కనున్నవాడు ఇన్ని నీళ్లు చల్లి ఏమిట్రా అలా పడిపోయా, ఏం తెలియలేదా అంటే, ఏమో తెలియదు, ఏదో ఆవరించింది పడిపోయానన్నాడట. అమ్మవారిని కామంతో చూసిన వాడి కళ్ళు అలా ఉంటాయి, వాడు అలా పడిపోతాడు, వాడు మైకంలో త్రెళ్ళుతాడు, మాధవుడి యొక్క లక్షణం తెలుసుకోలేడని చెప్పాడు రామకృష్ణానంద స్వాముల వారు. మాధవుడి యొక్క స్మరణ మాత్రమే, మాధవుడికి మాత్రమే అమ్మవారు అందుతోంది. ఆవిడ వైపుకే ఆయన చూపు, ఆయన వైపుకే ఈవిడ చూపు. ఇద్దరు పరస్పరం ఒకరినొకరు అనురాగపూరితమైనటువంటి హృదయాలతో పలకరించుకుంటున్నారు. ఎలాగా అమ్మ ముందుకు పడేటువంటి ముంగురుల్ని నేను తొలగించుకుంటున్నానన్నట్టుగా ఇలా తొలగింపజేస్తూ, కనులకి పక్కన చూపులతోటి అయ్యవారెక్కడ కనపడుతున్నారా అని దొంగ చూపులు చూస్తూ, ప్రతి వ్యక్తిని పరిశీలిస్తూ, ఎక్కడ నారాయణుడు కనపడతాడని వీక్షిస్తున్నటువంటి ఆ సందర్భంలో, కనియన్ రుక్మిణి చంద్రమండలముకున్ కంటీవైంద్రావనగ్నున్ నవాంభోజ దదాక్షున్ చారుతరవక్షున్ మేఘ సంకాశదేహున్ నగరాతి గజేంద్రహస్త నివబాహున్ చక్రిన్ పీతాంబరున్ గణభూషాన్వితున్ కంబుకంఠన్ విజయోత్కంఠున్ జగన్మోహనున్. పరీక్షన్ మహారాజా, చంద్రబింబం వంటి ముఖం, సింగం వంటి నడుము, కొందామరల వంటి కన్నులు, పరమరమణీయమైన వక్షస్థలం, నీలమేఘం వంటి నెమ్మేను, ఐరావత గజతుండము లాంటి కరములు, పచ్చని పట్టుపుట్టము లాంటి చక్రాయుధం కలిగిన వాడు, విజయమునందు ఆసక్తి కలిగిన వాడు, జగాన్ని మోహింపజేసేవాడైన కృష్ణుని చూసిందమ్మ. అలా చూచి శ్రీకృష్ణుడి రూపము, లావణ్యము, గాంభీర్యము, నేర్పు, తేజస్సు, ఐశ్వర్యము, ఈ విశేషాలు ఆవిడ హర్షించింది. ఆమె మదన బాణాలకు గురి అయి త్వరగా రథమెక్కడానికి కుతూహలపడింది. రుక్మిణీదేవిని పుండరీకాక్షుడు అవలోకించాడు. శత్రు రాజసమూహం చూస్తుండగానే మత్తం ఆతంగం మాదిరి మెల్లని నడకతో సవిలాసంగా చనుదించాడు. నక్కల నడుము ఉన్న అమిషం హర్యాక్షం ఎత్తుకుపోయినట్టుగా సకల రాజలోకాన్ని లెక్క చేయక తిరస్కరించి రాకుమారిని రథమెక్కించుకున్నాడు. భూమ్యాకాశాలు ప్రతిధ్వనించేటట్లుగా పాంచజన్యాన్ని పూరించాడు. ఒకవేళ ఇంకా నిద్రపోతున్నారేమో, మేల్కొనండి రా, వెధవల్లారా అని పాంచజన్యాన్ని పూరించాడు. ఎందుకని, దొంగతనంగా తీసుకుపోవడం ధర్మం కాదు. వీడని హెచ్చరిస్తున్నాడు నారాయణుడు. పాంచజన్య ధ్వనితో మేల్కొలుపుతూ ఉన్నాడు. శ్రీకృష్ణుడు యాదవ సైన్యంతో ద్వారకానగర మార్గం పట్టాడు. అప్పుడు జరాసంధుడికి లోబడిన భూపాలకులందరూ వెన్నును విక్రమాటోపాన్ని సహింపలేకపోయారు. వాళ్ళంటున్నారు కదా, గణసింహంబుల కీర్తి నీచ మృగములు గైకొన్న చందంబునన్ మునకీర్తుల్గొని బాలదొడ్కొనుచు ఉన్మాదంబుతో గోపకులు సనుదెన్నుచున్నారదే, శౌర్యం ఎప్పటికీ మీ శస్త్రాస్త్రములు కాల్పనే తనుమద్యం విడిపింపనే నినగరే ధాత్రీజనుల్ క్రంతలం. వాళ్ళందరూ హెచ్చరించుకుంటున్నారు, అదిగో గొప్ప సింహముల కీర్తిని మృక్కడి మృగాలు హరించిన విధంగా గొల్లవాళ్లు మన యశస్సును దోచుకుని కన్యనెత్తుకుని కావరంతో కదలవిడుతున్నారు. ఇప్పటికి కొరగాని మా ప్రతాపం ఎప్పటికీ, మన శస్త్రాస్త్రాలు మంటల్లో వేయడానిక, సన్నని నడుము కలిగిన కన్నీయను వారి భార్య నుండి తప్పించుకోలేకపోతే సందుగొందుల్లో ఉన్న జనులు సైతం మనల్ని పరిహసించరా అని అనుకుంటూ ఒకరినొకరు చెప్పుకుని లేని రోషాన్ని మీసాల మీదకు తెచ్చుకున్నారు. పూనిక వహించారు, కవచాలు ధరించారు, విల్లు మొదలైనటువంటి యుద్ద సాధనాలు చేకొచ్చుకున్నారు. నిలవండి నిలవండి అని ఆ గోపాలకుల వెంట పడుతూ ఉన్నారు. ఆ సమయంలో హరిబలబట సాయకముల హరిబలములు కప్పబడిన నడరెడు భీతిన్ హరిమధ్య సిగ్గుతోడన హరివదనము దూచ జగిత హరినేక్షణ. పరీక్షన్ మహారాజా, ఆ సమయంలో శత్రువీరులు శ్రీకృష్ణుని సేనను బాణాలతో కప్పివేయడం చూచి, భీతిల్లిన సింగం నడుము వంటి నడుము కలిగినటువంటి, బెదరిన జింక కన్నుల వంటి అమ్మ రుక్మిణి సిగ్గుతో శ్రీకృష్ణుడి యొక్క ముఖాన్ని అవలోకించింది. ఇలాగా వాసుదేవుడు రుక్మిణిని ఊరడించి బలరాముడు మొదలైనటువంటి యదువీరులందరూ మేమున్నాం, మీరు పదండి అని రుక్మిణీని కృష్ణుణ్ణి సాగనంపి వచ్చినటువంటి వీరుల్ని ఎదుర్కోవడానికి వాళ్లు ప్రయత్నం చేశారు. మగిడి చలించి పారుచున్ మగధ ముఖ్యులు కూడి యొక్కచోవగచుచు నాలి గోల్పడవాని క్రియన్ కడువెచ్చనొచ్చున్ మొగమున తప్పిదేరదమ ముందట బొక్కుచునున్న చెయ్యతో పగతుర చేతిలోబడక ప్రాణముతోడ ఉన్నవాడవే. వాళ్ళందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఆ సేనని మొత్తాన్ని కూడా వాళ్ళు చల్లా చెదురు చేసేశారు. భయంతో వెనుదిరిగిపోతున్నారు జరాసంధుడు మొదలైనటువంటి ప్రముఖులందరూ కూడా. వెనుదిరిగిపోయిన వాళ్ళు ఒక చోట చేరారు. సొంత తాళి కట్టినటువంటి భార్య వెళ్లిపోతే ఎలా ఏడుస్తాడు, శిశుపాలుడు అలా ఏడుస్తున్నాడు. అప్పుడు వాళ్ళన్నాడు, ఎరా తాళి కట్టావా ఏం కట్టావురా వెధవా, తాళి కూడా కట్టలేదు కదా, పెళ్లాన్ని పోగొట్టుకుని వాళ్ళు ఇలా ఏడుస్తావు ఎందుకురా. వడలిని ముఖంతో తమ ఎదురు ఏడుస్తున్న శిశుపాలుని చూచి, శత్రువుల చేతుల్లో బడక ప్రాణాలతో బ్రతికే ఉన్నావు కదా, బ్రతికుంటే భార్య అదే వస్తుందిలే, బ్రతకవచ్చు నడల ప్రాణమ్మునుండిన, బ్రతుకుగలుగుదేని భార్య గలదు, బ్రతికి దీవి భార్య పట్టు దైవం పెరుగు, వలదు చైద్యా వలదు వలదు. వాళ్ళందరూ అన్నారు, ఏమయ్యా బొందిలో ప్రాణాలుంటే ఎలాగైనా బ్రతకొచ్చు, బ్రతికుంటే భార్య దొరకపోదులే, పెళ్లామాడ దేవుడు అడుగు, ముందు బతికావు కదా అదే 10,000 పోదాం పద అని ఈ శిశుపాలుని తీసుకుని వాళ్ళందరూ పలాయనం చిత్తగించారు. అప్పుడు జరాసంధుడు అన్నాడు, శిశుపాల మానవుడు అస్వతంత్రుడయ్యా, బొమ్మలాడించేవాడి చేతిలో కీలు బొమ్మలాగా ఈశ్వర మాయకులైన సుఖ దుఃఖాల్లో నాట్యమాడుతూ ఉంటాడు, నేను మాత్రం మధురపైన దండెత్తినప్పుడు ఈ కృష్ణుడు పారిపోయి ద్వారకలో దాక్కోలేదా, ఈనాడు వాళ్ల బలం పెరిగింది మంద తగ్గింది, ఒకప్పుడు మంద పెరుగుతోంది వాళ్ల తగ్గుతోంది, తగ్గడం పెరగడం అనేది లోక సహజమయ్యా, నేను 17 దండెత్తాను వాడు ఓడిపోయి దాక్కోలేదా, కాబట్టి సమయం అనుకూలించినప్పుడు వద్దాంలే అని వాడిని చేరబిలిచి వచ్చేశారు. వచ్చేసిన తరువాత ఈ విధంగా భీష్ముడి పుత్రుడైన వాడు మహాబలవంతుడైనటువంటి ఈ రుక్మి అనేటువంటి వాడు తన చెల్లెలైనటువంటి రుక్మిణిని కృష్ణుడు తీసుకుపోవడం ఓర్చుకోలేక ఇంకా వెంటబడుతూ నారాయణుణ్ణి అధిక్షేపిస్తున్నాడు. ఓ యాదవ దొంగ క్షణకాలం ఒక్కసారి ఆగు అని పలికి ధనుష్టాంకారం చేశాడు. 3 వాడి సంకటాలతో ఆ పంకజాక్షుణ్ణి సంకటపరిచాడు. 3 బాణాలు ప్రయోగించాడు నారాయణుడి మీద. మాసరివాడవా మా పాప కొనిపోవా, ఏ పాటి గల వాడ, వేది వంశము, ఎందు జన్మించితివి, ఎక్కడ పెరిగితివి, ఏది నడబడి ఎవ్వడెరుగు, మానహీనుడ నీవు, మర్యాదలెరుగవు, మాయగైకొని గాని మలయరావు, నిజరూపమున శత్రు నివహంబుపై బోవు, వసుదేశుడవు గావు, వావిలేదు కొమ్మ నిమ్ము నీవు, గుణరహితుండవు, విడువు విడువవేని విలయ కాల సికీ శిఖా సమాన శితశీలీ ముఖముల గర్వమెల్లగొందు కలహమందు అన్నాడు రుక్మి. కృష్ణ, మా చెల్లెని తీసుకెళ్లడానికి మాతో సమానుడివా, నీవెంతమాత్రం వాడివి, ఎక్కడ పుట్టావో ఎక్కడ పెరిగావో నీ ప్రవర్తనమేమిటో ఎవడికీ తెలియదు, నీకు అభిమానం లేదు, మట్టు మర్యాదలు తెలియవు, వంచన వహింపక ఎదుట పడవు, స్వస్వరూపంతో వైరి మార్గం వైరి మీదకి పోవడం నీకు తెలియదు, క్షత్రియుడివి కావు, వావి వరసలు లేవు, మంచి గుణాలు లేవు, మా చెల్లెని వదిలిపెట్టు, వదలకపోతే ప్రళయకాలంలోని అగ్నిజ్వాలలతో సమానమైన వాడి బాణాలతో కథన రంగంలోని గర్వం సర్వం హరిస్తాను అన్నాడు రుక్మి. రుక్మి ఇలా పలుకుతుండగానే నల్లనయ్య నవ్వుతూ ఒక బాణంతో వాడి చాపాన్ని త్రుంచాడు. 6 తూపులతో వాడి దేహాన్ని తుట్టు చేశాడు. 8 ఎమ్ములతో వాడి అశ్వాన్ని కూల్చాడు. 2 సాయకాలతో వాడి సారథిని చంపాడు. 3 నారాసారాలతో వాడి టెక్కాన్ని ఖండించాడు. రుక్మి వేరొక ధనువును అందుకోగా దాన్ని విరగొట్టాడు. మరొక చాపాన్ని ధరించగా ముక్కలు చేశాడు. క్రమంగా పట్టినటువంటి పరిగము, పట్టిసము, శూలము, అస్థి, శక్తి, డాలు, తోమరం అనేటువంటి ఆయుధాన్ని తునకలు గావించాడు. 8 ఆయుధాలెత్తాడు, అన్నింటినీ ముక్కలు చేశాడు. అంతటితో రుక్మికి తనివి తీరలేదు. రథం దిగి కార్చిచ్చు మీద కూరికే మిడతలాగా కత్తిభూని కమలాక్షుడి మీదకు ఉరికాడు. శ్రీకృష్ణుడు అతని కత్తిని కవచాన్ని పొడిపొడి చేశాడు. కాంతులు కడలందు క్రమ్ముకోగా హరి వరణించి ఖడ్గం దూసి జడపిస్తూ రుక్మి చిరంతెగ నరగడానికి ముందుకొస్తుండగా రుక్మిణీదేవి అడ్డం వచ్చి ప్రార్థించింది. నిన్ను ఈశ్వరం దేవదేవుని నిర్ణయింపగలేక ఓ సన్నుతామర కీర్తి శోభిత సర్వలోక శరణ్యమ్మ, అన్న ఇతడు నేడు చేసి మహాపరాధం బునీయడన్, నన్ను మన్నన చేసి కావు మనాధనాద దయానిధి. సత్పురుషులు శ్లాఘించే శాశ్వత కీర్తితో శోభిల్లే నారాయణ, సకల భువనాల్ని బ్రోచే కృష్ణ, నీవు దేవదేవుడవని నిశ్చయించలేక మా అన్న రుక్మి నీ పట్ల అపకారమే చేశాడు. దిక్కులేని వారికి దిక్కైన వాడివి, దయకు నిలయమైన వాడివి, నన్ను ఆదరించి మా అన్నని కాపాడు అని అడిగి, మా అన్న దోషకారి కాదని నేను చెప్పడం లేదు, నిజంగా దుష్టుడే, జగన్నాయకుడు అచ్యుతుడు మాకు అల్లుడయ్యాడని మేము అదృష్టవంతులమని సంతోషిస్తున్న మా జననీ జనకులు పుత్ర దుఃఖంతో పగలిపోతారు అని ఈ విధంగా ప్రార్థిస్తూ కన్నెలలో మిన్నయ్యైన రుక్మిణి గద్గద కంఠంతో మిక్కిలి భయం వల్ల వణుకుతున్న శరీరంతో వాడిన వంచిన ముఖంతో చెవుల మీదకి పడుచున్న జలవెంట్రుకలతో కనుకొలుకలతో తొలకాడు కన్నీళ్లతో నారాయణుడికి నమస్కరించగా దివ్యతేజో విరాజమానుడైన దేవకీనందనుడు రుక్మిణి ఖడ్గంతో ఖండింపక వెనక్కి మరలాడు. ఎదువల్లబడు రుక్మిణి చంపక బావా రా అని పిలిచాడు. దగ్గరకు తీసుకున్నాడు. వాణ్ణి పట్టి బంధించి గడ్డము మీసము తల కత్తితో పాయల పాయలుగా గురికి కురూపిని గావించాడు. అదే సమయంలో యాదవ వీరులు శత్రు సైన్యాన్ని తరిమేసి సారసనేత్రుడి సముఖానికి వచ్చారు. అప్పుడు బలభద్రుడు జీవన్మృతుడై పడి ఉన్న రుక్మిణి కనుగొని కరుణతో వాని కట్లు విప్పి కమలాక్షునితో అన్నాడు, తలమనక భీష్మనందను తలయును మూతియును గొరుగ తగవే బంధవలయన్ మూతియుగొరుగుట తలదరుగుట కంటే తుచ్చతరము మహాత్మా. ఎంత పనిచేశావు కృష్ణ, దూరంగా వెళ్లిపోమని చెప్పక తలామూతి గొరగడం నీకు న్యాయమా? చుట్టమైన వాడి తలమూతి కొరగడం తలదరగడం కన్నా నీచం కాదా అని బలరాముడు చెప్పగానే, ఆది మధ్యంతరహిత, శత్రువులని కొందరికి కీడు చేయవు, మిత్రులని కొందరికి మేలు చేయవు, వాస్తవంగా అందరి ఎడ సమానంగా ఉంటావు, మరి ఈ వేదబుద్ధి నీకెందుకు కలిగిందో అని బలరాముడు అచ్యుతుణ్ణి అదలించి రుక్మిణీదేవిని అవలోకించి ఇలా అన్నాడు, అమ్మా అగ్రజుడు అవమానింపబడ్డాడని ఖేదంతో మా కృష్ణుని నిందించవద్దు. గత జన్మంలో చేసిన కర్మల్ని బట్టి జీవుడు మంచి చెడ్డలు అనుభవిస్తూ ఉంటాడు. శిక్షించడానికి రక్షించడానికి కర్త ఒకడంటూ లేడు. నీ తోడబుట్టినవాడు కర్మశేషంతో ఈనాడిక్కడ ఈ విధమైన పరాభవం పొందాడు. కాబట్టి పద్మముఖి రుక్మిణి, అజ్ఞానం వల్ల కలిగే దుఃఖాన్ని విజ్ఞానమనే చూపుతో విడిచిపెట్టు. నీవు మతిమంతురాలవి, అజ్ఞానులు మాదిరి శోకించడం నీకు తగదు. ఈ రీతిగా బలభద్రుడు ప్రబోధించాడు. రుక్మిణీదేవి విచారాన్ని విడిచిపెట్టింది. ఇది ఇట్లుండగా ప్రాణాలతో వదిలిపెట్టబడిన రుక్మి తన వికార రూపానికి పరితపిస్తూ శౌర్యని జయించగాని కుండిన నగరాన్ని ప్రవేశించేయనని ప్రతిజ్ఞ పట్టి పట్టణ సమీపంలోనే ఉండిపోయాడు. వాడు గెలిచేది లేదు, నగరం లోపలికి పోయేది లేదు. ఈ విధంగా నలినముల వంటి నయనములు కలిగిన నారాయణుడు రాజసంతో రాజలోకాన్ని జయించి విభ్రాజమైన తన పట్టణానికి చుట్టాలందరూ తుచిస్తుండగా ఇందుముఖిని తోడ్కొని వచ్చాడు. ధ్రువకీర్తిన్ హరిపెండియాడే నిజ చేతోహారినిన్ మానవైభవ గాంభీర్య విహారినిన్ నికిర సంపత్కారిణిన్ సాధు సంబాంధవ సత్కారిణిన్ పుణ్యచారిణిన్ మహాదారిద్ర్య సంహారిణిన్ సువ్యూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. ఆ శుభ సమయంలో తన మనస్సుని హరించింది. ఆత్మోన్నతి గాంభీర్యమనే గుణాలతో ఒప్పినది, సకల గుణాలతో శోభిల్లేది, శుజనుల్ని చుట్టాల్ని ఆదరించేది, పుణ్య సంచారిణి, దారిద్ర్య పరిహారిణి, కళ్యాణ వేషభూషధారిణి, రమణీ శిరోమణి అయిన రుక్మిణిని శ్రీకృష్ణమూర్తి పిండాడాడు. ఆయన యశస్సు నలుదిశలా వ్యాపించింది. అఖండ తేజో విరాజితులు, అపార కృపా వర్ధిష్ఠులు అయిన రుక్మిణీ కృష్ణులకు ద్వారకాపురవాసులు తమ భార్యలతో కలిసి మంచి మనస్సులతో కానుకలు తెచ్చి సమర్పించారు. ముకుందునికి వివాహానికి కేకేయ, కురు, శృంజయ, యదు, విదర్భ, కుంతి దేశాల రాజులు ఇతర రాజుల కంటే అపరిమితమైన ఆనందాన్ని అనుభవించారు. శ్రీకృష్ణుడు ఈ విధంగా రుక్మిణిని తెచ్చి పెండ్లాడడం అనన్య సామాన్యమైన కార్యమని ఆయా దేశముల వాళ్లందరూ రాణులు ఆశ్చర్యం చెందారు. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుతున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచూ. పాపరహితుడవైన ఓ పరీక్షన్ మహారాజా, ఆదిలక్ష్మి అవతారమైన రుక్మిణితో సుఖిస్తున్న శ్రీకృష్ణుని చూచి పట్టణంలో ప్రజలందరూ భయం వేడనాడి ఎంతో సంతోషంతో విలసిల్లారని శుకయోగేంద్రుడు పరీక్షన్ నరేంద్రుడికి రుక్మిణీ కళ్యాణగాథను వినిపించాడు. వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ
జై సద్గురుదేవ లార్డ్ వాసుదేవ్ జై రుక్మిణీ మనోహరుడికి జై.
ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ
వాసుదేవ
జై సద్గురుదేవ
జై సద్గురుదేవ.